సోదర నేవిల్, నిన్ను దీవించును. ప్రభు మందిరానికి వచ్చుటనేది అది ఎల్లప్పుడూ మంచిది. అయితే క్రిస్మస్, కొత్త సంవత్సరము మరియు ఈ యొక్క పుణ్యదినాలలో అది ఎక్కువగా శ్రేష్టతగా అగుపిస్తున్నది. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదము మనకు విడిచిపెట్టినట్లుగా అది మనకు అగుపిస్తున్నది. అన్ని సమయాల్లో ఈ క్రిస్మస్ అనుభూతిని మనకు ఉండకపోతే అది నిజంగా చెడదైపోతున్నది. ప్రజలు నీ వైపు చేయి ఊపుతూ ప్రభు నిన్ను దీవించును అని చెప్తారు. అది మంచిదే. క్రిస్మస్ గుచ్చి అది ఒక్కటి నేను ఇష్టపడతాను. రాత్రి మెలకువగా ఉంచు పార్టీ వారు, లేక రాత్రి మెలకువగా ఉంచు సభ వారు ప్రకటించు నేను విన్నాను. తర్వాత శనివారం రాత్రి అని నేను అనుకుంటున్నాను. ప్రభుచితమైనట్లయితే రాబోతున్న శనివారం రాత్రి కొరకు ఒక చిన్న పాఠ్యాంశమును మాట్లాడి వారికి సహకరించుటకు, అప్పుడు ఇక్కడ రాత్రి మెలకువగా ఉంచు బృందం వారితో ప్రభుచితమైతే నేను ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఆదివారం ఉదయం మన యొక్క నియమబద్ధమైన ఆదివారం బడి ఉంటుంది, మరి ఆదివారం రాత్రి సవార్తిక కూటం ఒక సమయం. ఇప్పుడు సంసర్గము, ప్రభు వింద భోజనము పాదపరిచర్య, తర్వాత ఆదివారపు రాత్రి ఉండును. అవును, నిజమే. ప్రభు విందు భోజనము స్వీకరించి పాదపరిచర్యను చేసి కొత్త సంవత్సరాన్ని ఆరంభించుట అది మంచి పద్ధతే. ఇప్పుడు ఈ చిన్న ప్రకటనను నేను చేయాలని అనుకుంటున్నాను. ఇది చిన్న ముగింపు కూటము. అది కొద్దిగా మందిరంలోని సంఘ కాపరులు, సహకాపరులు, కార్యనిర్వాహక సభ్యులు, మందిర మందలి సంఘ పరిచారకులు వారిని అడుగుతున్నాను. ఒక్కొక్కసారిగా మనము సమావేశమై ప్రభు మనలను నడిపించు విధమును తెలుసుకునుట అది మనకు మేలని నేను తలస్తున్నాను. అనేక సార్లు లేఖనములలో మీరు చూచినట్లుగా, మీరు విన్నట్లుగా కొన్ని చిన్న చిన్న విషయాలు పైకి ఒబుకుతుంటవి. మనకు ఒకటే కావాలి, ఒకటే మనం ప్రతి చోట మాట్లాడాలి. మనము ఒకరినొకరు సహవసించాలి. సంఘ కాపరులు, సహకాపర పరిచారకులు, మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. పరంపరంగా సహోదరు నెవిల్ ఉంటున్నవాడు మన సహచరులలో ఒకరు. సహోదరు డాన్ రెడల్ అక్కడే ఉన్నాడు. సహోదరు గ్రహం నెలింగ్ ఒటికాలో ఉన్నాడు. మన యొక్క మిషనరీ సహోదరు స్టికర్ ఇక్కడే ఉన్నాడు. సహోదరులు, ఆ సంఘ కాపరులు వివిధములైన వారు ఇక్కడ ఉన్నారు. పలు విధాలైన వారు ఇక్కడ ఉన్నారు. సహోదరుడు పోనల్ ఇక్కడ ఉన్న మన జత పని వారెవరో మీకు తెలుసు. సహోదరు జూనియర్ జాక్సన్ న్యూ ఆల్బనీ నుండి వచ్చిన వాడు. తర్వాత సంఘ పరిచారకులు, ధర్మకర్తలు. నేను ఏమని చేయాలని ఆశపడుతున్నానో అది మీకు చెప్తాను. ఈ వచ్చుచున్న వారము కొద్ది చిన్న కాగితము తీసుకుని కొద్దిగా అందులో తలంపులను నేను చెప్తున్నాను లేఖనములు అని, లేదా మీరు హాజరు కావలసిన ఒక పని అది మీకు తెలియకపోవచ్చును, అదక్కడ రాసుకోండి. ఈ విధంగా ఈ సంగతి పైకొచ్చినట్లయితే నా యొక్క విధి ఏమై ఉంటున్నది అని ధర్మకర్త చెప్పును. సంఘ పరిచారకునిగా నా విధి ఏంటి? ఇది వచ్చినట్లయితే ఇక్కడ వాక్యములో ఫలానా ఫలానా అది ఉండవలసి ఉన్నదని నేను అనుకుంటున్నాను. మేము దాన్ని బోధించినట్లుగా అది అలాగుట నేను అర్థం చేసుకునలేదు. లేఖనములో అక్కడ ఉంచుట మొదలుగనివి అని కాపరి చెప్పవచ్చును. అలాంటప్పుడు మీరు ఇష్టపడితే అవన్నీ సహోదరు వుడ్కు అప్పజెప్పుడి, ఎందుకనగా మా తలుపు ప్రక్కనే అతడు నివాసముంటున్నాడు. మీరెంత త్వరగా చేయగలరో మీరు వ్రాసిన వెంటనే దాన్ని నేను శ్లాఘిస్తున్నాను. తద్వారా నేను అది లేఖనాల్లో చుచ్చునట్లుగా. సరే, ఇది మీరు స్వీకరించుడి. ఇది సర్వజన సంబంధమైన కూటము కాదు. ఇది ఈ మందిరం యొక్క సంఘ కాపరులు, సంఘ పరిచారకులు, మందిరం యొక్క ధర్మకర్తల యొక్క సభ ఇది. వారు లోపలికి వచ్చిన వెంటనే నేరుగా అది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి కూటము లేని సమయాన ఒక రాత్రి మేము ప్రకటన చేయదాము. ఆ తర్వాత దాన్ని మనము జాగ్రత్త తీసుకుందాము. సహోదరు నెవిల్, సంఘ కాపురులైన మీరందరూ సహోదరులు తరితరమైన వారు. మనమందరము ఐక్య సమావేశం అవుట అది ఒక మంచి విషయమని నేను తలస్తున్నాను. అలాగున మనం ఒకే ఒక విషయాన్ని ప్రతి చోట మనం మాట్లాడగలుగుతాము, అవును కదా? ఇంకా అది టేప్ చేయబడుతున్నది. మన యొక్క ప్రశ్నలు జవాబులు టేప్ చేయబడును. మీరు ఎరుగుడు కొరకు తిరిగి అది వినిపించుటకు మీ ఒక్కొక్కరికి టేపు ఉండవచ్చునేమో. ఒకవేళ ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైతే సంఘానికి అది ఉపయుక్తమవుతున్నది. లేదా ఒకరు అడగవచ్చునేమో, సరే ఇదే మనము వెనుకకు వెళ్లిపోయి టేపు మీద ఏమని ఉన్నదో అది ఏమి చెప్పినదో మనం చూద్దాము. అటువంటి టేపులు మన యొద్ద ముందుగానే ఉన్నవి. మనకు క్రొత్త ధర్మకర్తలున్నారు ఈ సంవత్సరంలో అనుకుంటాను. కొందరు కొత్త సంఘ కాపులు మొదలుగిన వారు ఉంటారు, దానిపైన ఉన్నారు. దానిపైన ఉపదేశించబట్టుకు వారు వచ్చుడుకు మనం ఇష్టపడదాము. ఇక్కడ చిన్న సహోదరుడు సెలర్స్ బగ్ నుండి వచ్చుచున్న సహోదరులు ఒకరు, సహోదరుడు విలార్డ్ క్రేస్. మీరు అంగీకరించదే తప్పక అందును గూర్చిన వర్తమానము అతనికి ఇవ్వండి. ఎందుకనగా ప్రభువులో అతడు చిన్నవాడు, మరియు ఈ చిన్నవాడు స్థిరపడితే నా అర్థమేంటో మీరు గ్రహించారా? ఏ విధముగా పట్టుకునుట ఎరుగుట అని నేను తలస్తున్నాను. చిన్న ప్రశ్నలు వారి మనస్సులోకి వస్తుంటాయి. మరొక కొమ్మపైకి వారు పరుగులు తీయటకు బదులు వారు కలసి సమావేశమై మరి మరి అదంతా ఏదో ఎరుగుతారు. తర్వాత మన యొక్క కూటాలు, మన యొక్క ఘనమైన కలయిక కూటములు గతించే ఋతువులో మనకు మనము జరిగించినట్లుగా సంఘాలన్నీ కలిసినట్లయితే ఏమి జరుగునో మనం తెలుసుకుంటాము. మనమేమి చెప్పాలో తెలుసుకుంటాము, ఏమి చేయవలనో తెలుసుకుంటాము. మనమంతా ఒకే భాషను మాట్లాడుకుంటాము. తద్వారా మనం అర్థం చేసుకున్నట్లుగా మరొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. సహోదరు నెవిల్ బాగా తెలిపినట్లుగా ఈ క్రిస్మస్ సమాచార సహవాస సమయమందు, ఈ పుణ్య దినాలలో మొదలైన ఇంకా మొదలైన సమయాల్లో మేము శ్రేష్టమైన వాటిని కోరుకుంటున్నాము. ఆ తర్వాత మీ యొక్క క్రిస్మస్ కార్డుల కొరకు, బహుమతుల కొరకు, మా ఇంటి యొద్ద మేము స్వీకరించిన వస్తువుల కొరకు నేను మీ ఒక్కొక్కరి ఎడలా ఎంతో కృతజ్ఞత గలవాడనై ఉన్నానని తెలుపుటకు ఈ సమయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా నిండి హృదయముతో నేను మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఉదయం అది మిమ్మల్ని నిజంగా సంతోషపరిచేది. నాకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఒక క్రిస్మస్ చెట్టు లాంటిది ఇంకా కావాలని కోరుకుని చిన్నవాడు ఉన్నాడు. దాన్ని మేము గదులు పెట్టుకున్నాము. ఈ ఉదయం దాని క్రిందకు వెళ్లాము. ఇక్కడున్న నా సంఘం నుండి, పలు పలు స్థలాల్లో నుండి, నా స్నేహితుల యొద్ద నుండి వచ్చినవి అనేకమైన బహుమతులు చెట్టు కింద పెట్టబడి ఉంట నేను కనుగొన్నాను. మీలో ప్రతి ఒక్కరిని ఏ విధముగా శ్లాఘించాలో తెలియచేయు మాటలు నా యొద్ద లేవు. పరలోకపు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును కాక, అది నా ప్రార్థన. అది ఎలాగుంటుందో తెలుసా? మేము తిరిగి బహుమతులను వెనుకకు పంపలేము, ఎందుకంటే నేనంత డబ్బు పెట్టలేను. అవునా? ఒక వారానికి $100 నేను కూర్పు చేయదును. నాకు పెద్ద కుటుంబం ఉన్నది, సుమారు 10 మిలియన్ల స్నేహితులున్నారు. వారిని అందరినీ చుట్టుటకు ఒకే విధంగా కఠినమవుతున్నది. అయితే మీకు మీ తలంపులకు మేము కృతజ్ఞులము. ఇంకా మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. ఇప్పుడు దీన్ని మరొకటి, రాబోతున్న ఈ నూతన సంవత్సర రాత్రిని మర్చిపోవద్దు. హో, ఇక్కడ మందిరములో నేను పాల్గొన్న మొట్టమొదటి రాత్రి మెలకుగాయుండు విందును నేను నాకు జ్ఞాపకమున్నది. ఇక్కడ వారిలో అది ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదో లేదో అని అనుకుంటున్నాను. అయితే మీ సంఘ కాపరిలో నుండి ఎంతో గంజిని ప్రభు తీసివేసిన రాత్రి అదే రాత్రి. కాబట్టి అలాంటప్పుడు ఒక గంభీరమైన సమయం కొరకు మనం ఎదురు తినలు చూద్దాము. ఇప్పుడు మనం ప్రార్థించక మునుపు లేఖనం యొక్క పాఠమును నేను చదవాలని ఆశపడుతున్నాను. ఈ రోజు ఒక విధంగా నాకై నేను చర్చించుకున్నట్లున్నది. నేను ఇక్కడకు ఈ రాత్రి వచ్చినట్లయితే తూర్పు దిక్కున మేమాయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అను దానిపై నేను మాట్లాడదనని ప్రకటించితిని. అలాంటి శబ్దాలు నాకు పరిచయాలే. సంఘం యొక్క ధర్మకర్తల్లో ఒకరైన మన మంచి స్నేహితుడైన సహోదరి సాత్మెన్ అతను అడిగాను, దాని టేపు నా దగ్గర ఉన్నది, ఒక చోట నీవది బోధించుతివి అని అతను చెప్పాడు. మరియు మన ప్రశస్త స్నేహితుడైన సహోదరు లియో మెర్సియే, ఇక్కడ ఉన్న టేప్ అబ్బాయి అవును సుమారు 5 నిమిషాలు అని చెప్పాడు. కనుక నేనది కొద్దిగా మార్చాను. తూర్పు దిక్కున మేమాయన నక్షత్రం చూచి అను దానికి బదులుగా ఈ రాత్రి నేను చుట్టబడిన దేవుని యొక్క కానుక అను అంశాన్ని గుర్చి మాట్లాడ ఆశపడుతున్నాను. ఇప్పుడు లేఖనం చదువుకొనుకై పరిశుద్ధ మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి నేను చదవబోతున్నాను. పరిశుద్ధ మత్తయి 2వ అధ్యాయము.
Now when Jesus was born in Bethlehem of Judea in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem,
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపు ఉచితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు, యూదే బెత్లహేములోనే ఏలయనగా, యూదే దేశ బెత్లహేమా, నీవు యూదా ప్రధానులు ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదనిది. అంతటి హేరోదు ఆ జ్ఞానం రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్లి ఆ శిశు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉడిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెల విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నద్దుకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. ఇప్పుడు అక్కడి నుండి ఈ రాత్రి ఒక పాఠమును తీసుకుంటకు ఆశించుచున్నాను. లేదు, అక్కడి నుండి కాదు, అయితే అదే కథను పరిశుద్ధ లూకా 2:7 నుండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. ఇప్పుడు మనం ప్రార్థన మాటకై తల్ల వంచుకుందాము. లోకములో ఏనాడు ఎరుగలేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈ మహాఘనమైన కానుకను మాకు ఎవరైతే ఇచ్చి ఉన్నారో, అట్టి పరిశుద్ధులవు కృప కలిగిన దేవా, ఈ మహత్తరమైన కానుక కొరకై ఈ రాత్రిలో దీనత్వంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. కృతజ్ఞతతోనూ, నిగూఢమైన మా హృదయ ప్రేమ గౌరవంతోనూ, మా అంతరంగముల నుండి తెలియచేయచు నీ యొద్దకు వచ్చుచున్నాము. తిరిగి నీకిచ్చుటకు మా యొద్ద ఏమీ లేదు. నీవు అడిగినది చాలా కొద్దిగా మాత్రమే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి. నేను మీ యొక్క భారములను, మీ పాపములను తీసివేసి మీకు విశ్రాంతిని కలుగుచేతును అని. ఓ, ఎంతటి పరస్పరమైన మార్పు అది! మా తండ్రి వగు నీవు తప్ప ఇంకెవరూ అది చేయలేరు. నీవు దాన్ని మా కొరకై చేసినందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయమందు మేము నీకు సాక్షులమై ఉన్నాము. నీవు మా భారములు, మా పాపములు తీసివేసి దానికి బదులుగా మాకు సమాధానము, సంతోషము అనుగ్రహించుము. ప్రభువా, మా యొక్క హృదయంలోని క్రిస్మస్ యగు ఈ అంతరంగ క్రైస్తవ అనుభవాన్ని కొరకై మేము ఎంతగా కృతజ్ఞతలమై ఉంటున్నామో, ఇందుకొరకై మేమెంతో ఆనందంగా ఉన్నాము. ఆయన సమీపించిన ఆ దినాన ఉన్నటువంటి సూచనలు, తిరిగి మేము చూచుచున్న కడవరి దినమును మేము జీవించుచున్నామని ఎరుగటకు మేము ఎంతగానో ఆనందంగా ఉంటున్నాము. నీ యొక్క సన్నిధానములో మేము తగ్గించుకుంటున్నాము. ఓ ఘనుడైన ప్రశంసాపరుడగు ఒక్కడవు నీవే. మా యొక్క బ్రతుకులో మహోన్నతముగా నీ ఆత్మ పరిపాలించుడు కాక, ఇప్పుడు లోకం ఎదుర్కొంటున్న ఈ గంభీరమైన చీకటి ఘడియల్లో మేము నీ యొక్క సేవకులు ఉన్నట్లుగా లోపల నుండి బయటకు మమ్మలను బలపరచుము. ప్రభువా, నీకై చదువుబడిన నీ వాక్యమును మేము ఈ ఉద్దేశము కొరకై నీకే అర్పించుకుంటున్నాము. అదేదనగా, ఎదురు తిను చూస్తున్న నీ ప్రజలకు ఈ రాత్రి వేళలో ఒక క్రిస్మస్ వర్తమానమై ఉన్నట్లుగా, దీనిలో నుండి పరిశుద్ధాత్మ తృప్తికరమైన సందర్భములు తీసుకుని వచ్చినట్లుగా మేము నీ కొరకై కనిపెట్టుచున్నాము. ప్రభువా, మాట్లాడు పెదవులను, విను చెవులను సున్నతి చేయుము. అది ప్రభుని యేసుకుచ్చిన అధిక జ్ఞానము మాకు కలుగు చేయనట్లుగా బయలువెళ్ళిపోవచ్చున్న వాక్యములో జీవము పెట్టి శక్తివంతులుగా చేయుము. ఆయన నామములు మేమది అడుగుచున్నాము. ఆమేన్. పరిశీలన చేయుటకు మొదలైన వాటి కొరకు ఇక్కడ అనేకములైన లేఖనాలు వ్రాయబడి ఉన్నవి. నేను దాన్ని విన్నప్పుడు గత దినమున నేను ఆశ్చర్యపోయాను. పత్రిక తీసుకున్నాను. అక్కడ వాణిజ్యపరమైన లోకం ఇలా పిలిచినది, అదేవిధంగా బంపర్ క్రిస్మస్, పుష్కలమైన క్రిస్మస్ అని అనేక సంవత్సరాల క్రిందట, చాలా చాలా సంవత్సరాల క్రితము ఖర్చు చేసినటువంటి డబ్బు కంటే ఈ సమయమందు ఎంతో డబ్బు ఖర్చు చేశారు. యెరూషలేములో చాలా జనసమూహం కొడుకున్నారు. అరబ్బులకు యూదులకు కొద్దిగా సమాధాన సమయం ఇలాగో, అది యాత్రికులు ఈ క్రిస్మస్ సమయమందు తిరిగి పట్టణంలోకి రావడానికి అనుమతించడం కొరకు ఒక విధంగా వారి భావాలను వదులుకున్నారు. బెత్లెహేము, ఈ పట్టణమే ఎందుకు ఎన్నుకోబడవలసి ఉన్నది అని నేను తరచుగా ఆశ్చర్యపడుతుంటాను. వారు ఆ చిన్న అతను, అతని యొక్క భార్య బిడ్డలు కొద్ది నిమిషాల క్రితం పాడినట్లుగా ఒక విధమైన తీగా సితారా ఆమె వాయించుచు, దీనితో సమయమును జాగ్రత్తగా చూచుట ఈ చిన్న బాలికను గమనిస్తూ నేను ఆశ్చర్యపోయాను. ఇంకా ఇతడు చిన్న బాలుడైనప్పటికీ ఈ సితారా తీసుకుని సమయమును జాగ్రత్తగా తీసుకునుట, అది సితారాయని అనుకుంటున్నాను. తరువాత ఇప్పుడు బెత్లెహేమును గురించి ఆలోచన చేస్తున్నాను. రాజులకు రాజు యొక్క పుట్టుక స్థలముగా అది ఏర్పరచబడటానికి అది ఎందుకు జరగాలి అని. బెత్లెహేము ఒక చిన్న స్థలము, ఎంతో చిన్న పట్టణము తెలుసా. ఎందుకని దేవుడు ఒక మత సంబంధమైన గొప్ప స్థలమును ఎన్నిక చేసుకునకూడదు, షిలోహు వంటి దానిని, ఈ ఘనమైన సంఘటన కోసము అని నేను ఆశ్చర్యపడువాడను. యోర్ధాను దాటిన తర్వాత మందస్సము, యోర్ధాన్ నది దాటిన తర్వాత మందస్సం పెట్టిన మొట్టమొదటి స్థలము షిలోహు, లేదా మరి ఒక గంభీరమైన స్థలము మతసమైన స్థలము గిల్గాల్, లేదా పర్వతం పైన సియోను మరి ఒక మత సంబంధమైన స్థలము, లేదా గర్వించదగ్గ ముఖ్యమైన పట్టణము యెరూషలేము, కాలమంతట్లో కూడా దాని యొక్క భక్తులతోనూ పరిశుద్ధులతోనూ ఉన్నటువంటి స్థలము అది. ఎందుకని దేవుడు యెరూషలేమును ఏర్పరచుకోనలేదు, బెత్లెహేమును ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఒకవేళ ఓ విధంగా ఒకపించు స్థలమును, ఆశ్చర్యపరముగా కనిపించే ఒక స్థలమును ఆయన ఏర్పరచుకునవచ్చును. ఒకవేళ ఒక అపాయం వచ్చినట్లయితే ఆయన కుమారుని కాపాడగల స్థలమును ఆయన ఏర్పరచుకునవచ్చును కదా. ఆశ్చర్యపురమగు రమోత్కిలాదు వంటి దానిని ఈ బురుజుల్లోకి ప్రజలు పరిగెత్తి వెళ్ళుటకు కట్టబడిన గొప్ప ఆశ్చర్యపురము అది. కాదేశు మరి ఒక ఘనమైన ఆశ్రయపురము, హెబ్రోను మరి ఒక ఘనమైన ఆశ్రయపురము. ఈ చిన్న బెత్లెహేమును దేవుడు ఎందుకని ఏరుకున్నాడు? ఈ ఘనమైన పురమును ఎన్నిక చేసుకున్న అవి ఘనమైన పేరును కలిగి ఉన్నవే, ఎంతో ఆత్మ సంబంధమైన పూర్వపరాల చరిత్ర కలిగి ఉన్నవి కదా. అయితే మీకు తెలుసా, కార్యాలను జరిగించేందుకు దేవునికి మార్గాలు ఉన్నవి, మార్గమున్నది, విషయాల గురించి తన స్వంత మార్గమున్నది. ఆయన అలాగూ చేయనందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. అవునా, కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన పూర్వపరాలు ఉండవు, లేదా ఎలాంటి గత జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఆ కారణము చేతనే ఆయన దేవుడై ఉన్నాడు. ఏమి లేని ఒకదాన్ని ఆయన తీసుకుని దానిలో నుండి ఒకదాన్ని ఆయన చేయును, మరి అదే ఆయన దేవుడిగా చేయుచున్నది, అదే మనలను ఆయన ప్రేమ చేయుచున్నది, అదే పేదలైన మనలను ఆయనను అభినందింప చేయుచున్నది. ఎందుకనగా మనము పేదలమైనను, ఎటువంటి గతకాల పూర్వపరాల ఎన్నిక గుర్తులు మనకు లేకున్నప్పటికీ, అయినప్పటికీ మనలను ఆయన తన స్వాధీనము చేసుకున్నట్లయితే మన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలను చేయును. యెహోషువా ఇశ్రాయేలును అక్కడికి తీసుకుని వెళ్లి దేశమును పంచిపెట్టింపజేశాను, పంచిపెట్టాను. ఈ యూదా వంశానికి ఎక్కడ బెత్లెహేము ఉన్నదో అలాంటి ఈ భాగము ఇవ్వబడింది. ఇది యూదా రాజ్యం యొక్క ఉత్తర దిశ పైన ఉన్న మూల భాగము, చిన్న గీర వల్లే ఉంటున్న చిన్న ద్వీప కల్పము. ఈ స్థలంలో ఈ ఘనమైన రాజ్య భాగమందు ఇది ఉత్తరాది గోధుమ ప్రాంతమై ఉంటున్నది, గోధుమ పండు ప్రాంతము. ఎవలు గోధుమలు వారు ఎక్కువగా పండించు ప్రాంతము ఇదే. కాలేబు కుమారులో ఒకరు దీని యొక్క వ్యవస్థాపకుడు, నిర్మాణకుడై ఉంటాడు. అతని యొక్క పేరు షల్మాను. అతడు కాలేబు కుమారులో ఒకరు. నేను అనేక లేఖనాలు దాటవేస్తున్నాను, మీరు చూడవలసి ఉన్నట్లయితే. అయితే కొందరు సహోదరులు వాటిని గుర్తుంచుకుంట నేను గమనిస్తున్నాను. మొదటి వృత్తాంతాలు 2:15, ఇంకా మత్తయి 1:5 మీరు కనుగొనగలుగుతారు. అక్కడ వారి గొప్ప పట్టణాన్ని కనుగొని వ్యవస్థాపన చేశారు. అది చిన్న పట్టణమై ఉండెను, కాని అది గొప్ప పట్టణం. ఎందుకనగా గొప్ప కార్యాలు ఈ పట్టణంలో జరిగినవి. నేను ఎల్లప్పుడూ చెబుతున్న రీతిగా అది గొప్ప సంఘము కాదు, అది సంఘములో ఉన్న గొప్ప దేవుడు. అది గొప్ప పరిశుద్ధ పర్వతము కాదు, అది పర్వతం మీదనున్న గొప్ప పరిశుద్ధాత్మ. అది పరిశుద్ధ మనుషుడు కాదు, అది మనుషుల్లో ఉన్న పరిశుద్ధాత్మ. చూశారా, ఆ విధముగా ఈ పట్టణం ఉన్నది. సారూప్యమందు అది చిన్నదే, లోయలో ఎక్కువ, మరి చూచుటకు పెద్దదేమీ కాదు. దాని యొక్క జనసాంద్రత కొంచెమే. ఈ రోజు కూడా అంతే. అయితే ఒకదాని చేడు కొరకు దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. దానినే నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఎన్నుకున్న ఒక దానిని ప్రజలకు అది ఏ విధముగా కనిపించినా లెక్కలేదు. దేవుడు దాన్ని ఏర్పరచుకున్నంత కాలము ప్రజలకు ఎలాగూ కనిపించినా ఫరవలేదు. వేషయగు రహాబు, అది మన అందరికీ చిరపరిచయమే. ఆమె యవనస్తురాలై ఉండి తన యొక్క అన్యులగు తల్లి తండ్రుల వలన వీధుల్లోకి పంపబడినది, వీధుల్లో పెట్టబడినది. ఎందుకనగా ఆమె అందంగా ఉన్నది, వేష్య వృత్తి వలన వారికి లాభము తెచ్చుచున్నది. అయినప్పటికీ వీధుల్లో తిరిగే ఈ నీచమైన అమ్మాయి అంతరంగమున ప్రార్థన ఆలకించు దేవుడు ఒకరు ఉన్నారని ఆమె విన్నది. ఆమె పొందుకున్న మొట్టమొదటి తరుణ మీదనగా ఆ దేవుని ఆమె అంగీకరించినది, లేదా ఆయనకొకటి చేయుట ఆమె అది చేసినది. దేవుడు ఆమె ప్రాణాన్ని కాపాడాడు, ఆమె తల్లిని తండ్రిని కుటుంబమును రక్షించాడు. చరిత్రలో మనము చూస్తున్నాము, బెత్లెహేము సైన్యం యొక్క సైన్యాధిపతిని ఆమె ప్రేమించినది. ఆ సైన్యాధిపతిని ఆమె పెళ్ళాడినట్లుగా వారి ప్రణయ బంధము అద్భుతం. చివరికి వారు స్థిరులైపోయి బెత్లెహేములో నివాసమున్నారు. ఈ యొక్క సైన్యాధికారి వలన లేక ఈ సైన్యాధిపతి వలన లోకమునకు ఆమె కుమారుని కన్నది, కుమారుడు. ఇప్పుడు ఆ సైన్యాధికారి పేరు నేను ఊహించలేకున్నాను, స్థలంపునకు రాలేదు. నేను ప్రయత్నిస్తున్నాను, అతని పేరు ఇక్కడ ఉన్నదని నేను అనుకున్నాను, అయితే నేను వ్రాసుకోలేదు. ఆమె కుమారుని పేరు ఉన్నది. అయితే ఈ సైన్యాధిపతి వలన అతడు రహాబు కుమారుడు, అతని పేరు షల్మాను. దావీదు కుమారుడుగు ఆలయాన్ని కట్టిన సొలొమోను కాదు, అయితే ఇంకొకరు షల్మాను. ఈ షల్మాను బోయెజు అను కుమారుని కన్నాడు. బోయెజు మనందరికీ పరిచయమే. బోయెజు రూతును గుర్చిన అద్భుతమైన కథ ఎప్పుడు గమనించండి. ఈ వేశ్య ఒక అన్యురాలు, మన ప్రభు అయిన యేసుకు ఆమె పురాతనమైన నాయనమ్మ. ఇంకా ఆమె మనమడైన బోయెజు వచ్చి మోయాబిరాలైన రూతును పెళ్లి చేసుకున్నాడు. అతడు కూడా అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. భూ సంబంధముగా మాట్లాడినట్లయితే అది యేసును కూడా సగభాగము అన్యునిగా చేసినది. ఆ తర్వాత వారు బిడ్డని కన్నప్పుడు అతని పేరు ఓబెదు, మరియు ఓబెదుకు కుమారుడు కలిగెను. అతని పేరు యెష్షయి, యెష్షయకు కుమారుడు కలిగెను. అతని పేరు దావీదు. ఇదంతా కూడా జరిగినది అల్పమైన బెత్లెహేములోనే. ఏంటది? ప్రభువైన యేసు యొక్క వంశావళి, ఆయన పూర్వపరాలు, గొప్ప ఆత్మీయ మనుషులు, ఆత్మ మనుషులుగా పిలువబడిన వారు దాటవేశారు. ఇదే స్థానాలను ప్రవక్త అయిన సమూయేలు ఆధారము చేసుకుని ఇశ్రాయేలు పైన దావీదును ఇక్కడే బెత్లెహేములోనే అభిషేకించెను. దావీదు ద్వారా ఘనుడైన కుమారుడు వచ్చెను. నీవు దావీదు కుమారుడవు. అక్కడ కొండ ప్రక్కన పట్టణానికి పరిమిట భాగాన ఒక చిన్న పశువుల తొట్టిలో కుమారుడు జన్మించెను. అక్కడే ఆ కొండపైన దేవదూతలు వారి మొదటి క్రిస్మస్ గీతము పాడియుండేరి. బెత్లెహేము అను మాటను దాన్ని విడదీద్దాం. BETH అనగా ఇల్లు, EL అనగా దేవుడు, ELHAM అర్థం రొట్టె, దేవుని యొక్క రొట్టె ఇల్లు. దేవుని యొక్క రొట్టె ఇల్లు అగు బెత్లహేము నుండి జీవపు రొట్టె వచ్చుట అనున్నది ఎంతగా సరిపోలేదు కదా. ఓహో, అది మనోహరమైన కథ. సూర్యుడు అస్తమించిన తర్వాత, అనగా చీకటిపడిన తర్వాత, అది కొంచెం చీకటి ఉంటున్నది. నక్షత్రాలు బహుశా కాన్పించకపోయాను. వెలుగుపోయి సుమారు 2 గంటలు అవుతున్నది. బెత్లహేమునకు పరిమిట భాగాన ఆ చిన్న గాడిద అలసిపోయిన తన చిన్న పాదములను కొండ వెనుకనే పెడుతూ తన చిన్న గెట్టెలు ఎక్కడ వేయవలనో కనిపెడుతున్నది. ఎందుకనగా తన యొక్క సరుకు ప్రశస్తమైన సరుకు బరువైయున్నది. 3 కొండ వైపునకు వెళ్లినట్లుగా లేక నజరేతు నుండి వచ్చుచున్నట్లుగా దినమంతా ప్రయాణం చేసినందున యోసేపు దాని నిదానంగా నడిపిస్తున్నాడు. ఆమె ఏ సమయంలోనైనా తల్లి కాబోబోతున్నది. సమయం దాటిపోయి ఉండవచ్చును. అయితే సమస్తమును దేవుని చేతనే ముందుగా నిర్ణయించబడి ఆయన ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుచున్నది. ఆదిన మందు మానవత్వమైన రాజు, గుండెలేని రాజు, రక్త దాహము గల హేరోదు అక్కడ ఉండవలనని దేవుని చేత అది నిర్ణయించబడెను. అందును గూర్చి దేవునికి తెలియను, సుంకమును గూర్చి దేవునికి తెలియను. మరికొద్ది దినాలలో పేదరాలైన ఆ తల్లి తన మొట్టమొదటి కుమారుని ఇక ప్రసవించబోతున్న ఆమెపై ఈ పశుప్రాయమైన ప్రభుత్వానికి ఎలాంటి కనికర తలంపులు లేవు. అయితే అందరూ వచ్చి వారి యొక్క స్వంత స్థలాలలో పన్ను చెల్లించవలెను. ఆమె ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది అనవసరం. ఎలాగైనా ఆమె తప్పక రావలసి ఉన్నది. అందును గుర్చి అంతా దేవునికి తెలుసును. ఆయన అన్నీను ముందుగా ఎరిగినవాడు. ఆయనకు అన్నీ తెలుసు. అవునా? మరియు సమస్తమును సమకూడి జరిగినట్లా ఆయన చెయ్యను. వారు కొండపైకి వచ్చుచున్నారు. ఆ చిన్న త్రయము అనగా 3 అందును గుర్చి ఎలాంటి గడబెడలు చేయట్లేదు. చివరికి చిన్న గాడిద ఎంతో ములిగిన తర్వాత వారు కొండ పైభాగమున దాన్ని వారు నిలుపు చేయుట నేను చూస్తున్నాను. పరమర దిక్కు నుండి వచ్చుచు, నజరేతు నుండి పైకి వారు వచ్చుచు, వారు వచ్చుచున్నారు. నిలుపు చేయుట వచ్చి నిలుపు చేయటము నేను చూస్తున్నాను. వారు కొండ ఎక్కిన తర్వాత ఎక్కడ ఆ చిన్న బెత్లహేము ఉన్నదో తొంగి చుచుటకు అనేక వేలన దీపాలు మండుతూ ఉన్నవి. అక్కడ ఉన్న వారి జన్మస్థలమైన బెత్లహేములోకి వచ్చుడు కొరకై గలలే అందంతటా వారందరూ పొగు చేయబడ్డారు. ఆ రాజ్య మండలం వలన రోమా ప్రభుత్వానికి పన్నులు చెల్లింపు చేయుడు కొరకై వచ్చుచున్నారు. పరిస్థితులు ఎలాగూ ఉన్నా అనవసరం. రహదారిపై చెల్లెట్లుగా ఉన్నారు వారందరూ. రోగులు, అక్రలతో ఉన్నవారు, పడకలపైన ఉన్నవారు, కుష్ఠరోగులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, నిరుపేదలు, కుంటివారు, అంగవిహీనులు, గుడ్డివారు, వారందరూ ఉన్నారు. అందరూ కూడా రావలసి ఉండెను. ఎందుకనగా అది ప్రభుత్వ అధికారిక పిలుపై ఉంటున్నది. దాని వెనుక హేరోదు ఉన్నాడు. అది తప్పక జరగవలసి ఉన్నది. మన యొక్క చిన్న గుంపు కొండపైన నిలబడిపోయేట్లుగా ఉంటారు. అక్కడ తప్పక ఒక పెద్ద బండ ఉండి ఉండును. యోసేపు తన హస్తాలతో ఆమెను పైకెత్తుతూ ఆ చిన్న గాడిద పిల్లపై నుండి దింపుటకు మెల్లగా సహాయం చేస్తూ ఉండుట నేను చూడగలుగుచున్నాను. బండగ ప్రక్కన ఆమెను కూర్చుండబెట్టాడు. చిన్న గాడిద పిల్ల గాలిని పీల్చుకుంటుంది. తరువాత యోసేపు కొద్ది అడుగులు ముందుకు వేసి బెత్లహేములోకి చూశాడు. వీధులలో గుంపులు గుంపులు ఉండుట, పెద్ద పెద్ద అరుపులు, వీధుల్లో దీపకాంతులు, ప్రజల భీకర కేకలు చూశాడు. వారందరూ పట్టణం యొక్క గుమ్మాల్లోనూ ఆవరణంలోనూ పెరట్లోనూ పడి ఉండట చూశాడు. ఒక విధంగా నిట్టూర్పు విడిచినట్టుగా ఉండవచ్చు. ఒక విధముగా యోసేపు ఈ విధముగా చెప్పిండును, ప్రియమైన మరియా, ఆలోచించే, పట్టణానికి ఆవల దక్షిణ దిక్కున మోయాబీరాయైన రూతు ఆ దూరాన బోయేజు పొలములో పరిగ వేరుకున్నది. అక్కడే అదిగో కొంచెం దానికి దూరమున దూరానున్న పర్వతంపైనే దావీదు తన వడిసెలతో నేలపైకి సింహమును పడవేచి దాని నోటిలో నుండి గొర్రెను విడిచినది అక్కడే. నిజముగా అక్కడే ఉండి ఉండను. మన ప్రజల యొక్క యుద్ధ వీరుడిని యెహోషువా మెరుస్తున్న తన కత్తి పట్టుకుని నిలబడినది అక్కడే. భూమిని విభజించి ఏ వంశానికైతే నా అర్ధాంగి మనము చెందితిమో అటు యూదా గోత్రానికి ఈ స్వాస్థ్యమును ఇచ్చాడు. ఏమేమి జరిగినవో వివిధమైన విషయాలను అతడు అలాగూ వివరిస్తున్నాడు. ఆ తర్వాత అతని వెనుక ఏ శబ్దము వినబట్టలేదు. ఆమె ఇంకా బండపైనే కూర్చునిన్నదా అనుకుంటానుకు. అతని వెనుక తిరిగి చూచి ఉండవచ్చును. అతడు తిరిగినప్పటికీ ఆకాశ వైపు ఉంచుకున్న ఆమె అందమైన ముఖములో అతడు చూశాడు. ఇక ఏమీ అడగట్లేదు, ఎందుకనగా నక్షత్రం యొక్క ప్రతిబింబము ఆమె కళ్ళ నుండి తిరిగి కనిపిస్తున్నది. ఒకదాని వైపు ఆమె చూచుచున్నదని అతనికి తెలుసును. ఆమె అతని వైపు చూసినది, యోసేపు అదిగో దూరాన నక్షత్రం వేలాడుతూ ఉన్నది, నీవు గమనించావా అని అడిగినది ఆమె. అతడు చూశాడు, ఆశ్చర్యపోయాడు. ప్రియా, ఇంత క్రితము నేనది గమనించలేదే అని అన్నాడు. సూర్యుడు అస్తమించింది మొదలుకుని అది మనల్నే వెంటాడుతూ ఉన్నది. నేను దాన్ని గమనించాను. దాని అర్థం ఒకటై ఉండవలసి ఉంటున్నది, ఎందుకనగా నేను బహు అద్భుతకరమైన భావన్ను కలిగింటున్నాను. కొన్ని కొన్నిసార్లు దేవుడు అటువంటి విషయాలు ఆయన ప్రజల నిమిత్తము చేస్తాడు. అది మీకు తెలుసా, మనకొక వెలుగు చూయించును లేక ఆయన దగ్గరగా ఉన్నాడని, ఆయన రంగం మీదనే ఉన్నాడని మనం ఎరుగునట్లుగా ఆయన ఒక విధముగా మనకు చూయించును. లోకం ఏమి చెప్పినా లేక ఏది చేసినా అనవసరం, ఆయన ఇంకా అక్కడనే ఉన్నాడు. ప్రతిదీ కూడా మంచిగా ఉంటుంది. మనము దానిని భావించినట్లుగా పరిశుద్ధాత్మ వలన తిరిగి దానికి ఆయన సాక్ష్యమిచ్చును. ఒకవేళ యోసేపు ఈ విధముగా చెప్పి ఉండవచ్చును, మరియా ఏంటో తెలుసా, నేను ఏనాడు కూడా నా బ్రతుకుల్లో ఇంత ఆనందంగా లేను. రోమా ప్రభుత్వం వల్ల నేను నడిపింపబడిన మొదలు అయినప్పటికీ నేనిప్పుడు ఉన్నట్లుగా నేను ఎన్నడూ ఆనందంగా లేను. ఎందుకో నాకు తెలియదు. ఈ రాత్రి పట్టణములో పవిత్రత ఉన్నట్లుగా నాకు అనిపిస్తున్నది. ఎక్కడైతే మనము బాలులుగా బాలికలుగా సంచరించామో, వెనుకటి మన చిన్న వయసులో బడి వయసులో ఉన్నామో, ఆ చిన్న పట్టణమైన పవిత్రత ఆ చిన్న పట్టణం పైన పవిత్రత అగుపిస్తున్నది. తూర్పు భాగాన అక్కడకు అనేక మైళ్ళ వందల మైళ్ళ దూరాన మాగీలు వారి దారి ప్రయాణంలో ఉన్నారు. వారు ఆయన నక్షత్రమును చూశారు. ఆయన భూలోకానికి పయనించుచున్న దేవుని యొక్క చిన్న బహుమతి మూటను ఆరాధించిన కొరకై వచ్చుచున్నారు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఏనాడు పొందుకోనటువంటి ఘనమైన బహుమతిని లేక కానుకను చిన్న మూటలో చుట్టబడిన దాన్ని లోకం పొందుకోబోతున్నది. ఒక స్వల్పమైనది లోకమంతటి కోసము అన్ని వేళలకు చుట్టబడి ఉన్నది. అగు మొట్టమొదటి క్రిస్మస్ చిన్న మూట. దేవుడే దాన్ని చుట్టి ఉండెను. నా ఆలోచనతో నేను దాన్ని విప్పాలని కోరుకుంటున్నాను. ఇది చెప్తాను ఘనమైన విషయమిదనగా, ఏనాడు కూడా మానవ శరీరంలో చుట్టబడని దానితో ఇది చుట్టబడి ఉండేది. దేవుడే స్వయంగా క్రిస్మస్ మూటలో ఆయనకు ఆయనే చుట్టుకుని లోకానికి దాన్ని పంపెను. ఎందుకని వారు దాన్ని తిరస్కరించారు? వారు దాన్ని ఎందుకు చూడలేకపోయారు? ఎందుకు వారు దానిని తిరగగొట్టారు లేక మరచిపెట్టారు? ఎందుకు దాన్ని వారు వద్దన్నారు? ఆ కారణమే ఈ రాత్రి దానిని వద్దంటున్నారు. బహుమతులను వారు ఇచ్చుకుని పద్ధతిన వారికి అది ఇవ్వబడలేదు. ఆ కారణము చేతనే ఇంకా ఈ రాత్రి అది తృణీకరించబడుతున్నది. కారణమేదనగా ప్రజలు బహుమతులు అందుకుని పద్ధతిలో అది ఇవ్వబడలేదు. అయితే దేవుడే తన సొంత మూటను దేవుడే కట్టాడు. అది చేయటానికి ఆయనకు హక్కున్నది. దాన్ని ఇచ్చువాడు ఆయనే. దానిని ఏ విధముగా చుట్టవలనని ఆయన కోరునో ఆ విధముగానే చేయటకు ఆయనకు హక్కున్నది. అది ఏ విధముగా ఉన్నను వ్యత్యాసం ఏమీ లేదు. అది చేయటానికి ఆయనకు హక్కున్నది, ఎందుకనగా బహుమతిని ఇచ్చుచున్నది ఆయనే కనుక. మరొక విషయం, అది అలాగుండడానికి గల కారణం, అప్పుడు అది ఏ విధముగా ఉండినో అలాగే ఉండినట్లుగా. కాబట్టి ఆ విధముగా చుట్టబడిన దానిని స్వీకరించడానికి అది వారి పద్ధతి కాకుండాను. ఒక బహుమతి వచ్చిన కొరకై ఒక దాని కోసం వారు ఎదురు చూచారు. అగ్ని గురములతోనూ ఒక దూత కాపలాతోనూ నడుపుకుంటూ దిగివచ్చు రథములపై నుండి వచ్చు బహుమతి కొరకై వారు ఎదురు చూశారు. అయితే పశువుల తొట్టులో జన్మించిన ఒక చిన్న బిడ్డ వలె అది వచ్చినప్పుడు నేను ఈ లోకానికి ఒక అతీతమైన సూచనను అనుగ్రహించదను అని చెప్పబడిన లేఖనమును కొద్దిగానే వారు ఎరుగుదురు. ఒకాఒక రోజు ఒక సూచికను వారు అడిగారు, అది మీకు ఇచ్చదను. అది అతీతమైన సూచన. అది అన్ని కాలంలో ఉండు సూచన. కన్యక గర్భవతి కుమారుని కరను ఆయనకి మానులు పేరు వారు పెట్టుదురు. అదే అతీతమైన సూచన. నేను మీకు ఇవ్వబో బహుమతి అదే. అయితే దాన్ని వారు ఎదురు చూచిన విధముగా అది రాలేదు కనుక వారు దాన్ని త్రోసిపుచ్చారు. కాబట్టి ఈ రాత్రి కూడా అంతే సహోదరుడా, నా సహోదరుడా. ప్రజలు రావాలని అనుకున్నట్లుగా దేవుని యొక్క బహుమతి రాదు కనుక వారు దాన్ని తృణీకరించారు. వారికది అవసరం లేదు. వారు ఏ విధముగా చుట్టబడవలని ఆశపడదురో అలాంటి వస్తువుల వలె అది చుట్టబడవలని వారు కోరుదురు. దానిపైన తలుకులు వారు కోరుకున్నారు. పుష్ప గుత్తులుగా ఉండాలని, సువాసన కొట్టినదిగా ఉండవలనని, మెరుస్తున్నట్లుగా ఉండాలని, సమరసభరితంగా ఉండాలని వారు కోరుతారు. అయితే అన్ని వేళల్లో దేవుడు ఆ విధముగా పంపడు. ఆయన బలముతో దానిని పంపును. ఆయన ఏ విధంగా పంపవలనని కోరునో ఆ విధముగానే పంపును. మరొక విషయము, అది పేదవారి వలన తీసుకుని రాబడినది. మరియా మార్త, మార్త కాదు, లేక మరియా యోసేపులు బహు పేదవారు. వారు సాధారణ వ్యవసాయ కూలీవారు. అది పేదవారి వలన తీసుకుని రాబడిన కనుక అది వారు తీసుకునలేదు. ఏ దినమున అలాగే ఉన్నది. సంఘం యొక్క ఘనమైన ఈ బహుమతి పరిశుద్ధాత్మ పేదవారిపైన, దీనులపైన పడెను. ధనికులు అది వద్దన్నారు. వారికి వారు తగ్గించుకోరు. తరగతిలో వారికి కావలసి ఉన్నది తరగతి. అయితే దేవుడు పంపిన మార్గమున అది వారికి అక్కరలేదు. అనేక మంది పరిశుద్ధాత్మ పొందుకోవటానికి కోరుకుంటారు. అయితే వారు కోరిన విధముగా వారు కోరుతున్నారు. ఓ, ఆ విధంగా మీరు చేయనందుకు నేను ఆనందంగా ఉన్నాను. మీ యొద్దకు దేవుడు పంపిన విధముగా మీరు చేయవలసి ఉన్నది. అది పొందుకోటానికి మనల్ని మనము తగ్గించుకోవలసి ఉంటున్నది. సన్నని నార వస్త్రములతో అది చుట్టబడి ఉండలేదు. అది పొత్తి గుడ్డలతో లేక ముతక గుడ్డలతో అది చుట్టబడి ఉండెను. క్రీస్తుయగు యేసు చుట్టబడినటువంటి ఆ వస్తువును గుర్చి నాకు చెప్పండినది. ఎద్దు కాడికి చుట్టే పెట్టే ఆ వస్తువు అది. దానిని గొడ్ల చావడిలో వ్రేలాది తీసి ఉంచుతారు. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఉండెను. వారు ఎద్దు కాడికి చుట్టూ ఒక గుడ్డ పేలిక అది లాగినప్పుడు బొబ్బలు పడకుండా ఉండుట కొరకై కాడికి చుట్టూ పెట్టే గుడ్డ పేలికది. ఆయనకు ఎటువంటి బట్టలు లేవు. నేనది ఆలోచన చేస్తున్నప్పుడు అది నన్ను గుండె పగలగొట్టినట్లుగా చేస్తున్నది. ఇమ్మానుయేలుకు లేదా ఆకాశకు భూమి యొక్క సృష్టికర్తకు బట్టలు లేవు. ధరించుకోవటానికి ఆయనకు వస్త్రాలు లేవు. ఎద్దు మెడపైన వేసుకుని పనిచేసే గుడ్డ పేలిక ఆయనకు ధరింప చేశారు. ఓహో, ఇటువంటి అతీతమైన సూచన అది. ప్రజలకు అది నిజముగా ఆకర్షణీయంగా ఉండెను. చిన్న యెహోవా, చిన్న బిడ్డవలె ఏడ్చుచుడెను. దేవుడు ఒక శరీరధారి అయి ఒక మూటలో ఉండెను. దేవుడు సమస్తమైన అఖండమును, కాలమును ఎవరైతే ఆక్రమించున్నాడో అయినా, లోకం పుట్టుకమునకు ఎవరైతే ఉండెనో అయినా, లేక ఒక నక్షత్రం లేదా ఒక పరమాణువు లేనప్పుడు ఎవరైతే ఉండెనో అయినా, చిన్న మూటలో ఆయనకు ఆయనే చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉండెను. గొడ్ల చావడిలో ఎక్కడైతే పశువులు, గొర్రెలు మొదలగులు వాటి ఎరువు ఉండునో ఆ పశువుల శాలలో, ఆ చిన్న తొట్టిలో గడ్డి లేక ఎండు గడ్డి ఉంటున్నది. చిన్న పసిబిడ్డ వల్లే ఏడ్చుచు యెహోవా అక్కడ పరుండబెట్టబడి ఉండెను. నీవది ఊహించగలవా? ఎందుకని అలాంటి దాన్ని ఏది ధనవంతుడు కావాలని కోరుకోడు, కోరడు. అది సాక్షాత్తు అతని తలంపులను అది మరక చేస్తున్నది. ఏదైనా తగ్గింపోయినది చేయును. ఒక కూలి బాలికగా లెక్కింపబడి ఉన్న చిన్న బాలిక వలన అది తేబడినది. ఆమె ఇరుగు పొరుగు వారికి ఒక పిచ్చిదానిగా అగుపించిన బాలిక. బహుశా అతనికి ఎరుగని ఒక వడ్రంగి వాని వలన తేబడినది అది. ప్రసిద్ధ వ్యక్తి యొక్క కనులకు శాంతిపరచునవి లేక పిడుచునవి అలాంటివి ఏ విధముగా తీసుకుని రాగలరు వారు? ధనవంతులను, దురంకారులను లేక వారదినాల్లో ఉన్న సంఘ శాఖలను తృప్తిపరిచేవి లేక ఆనందపరిచే ఒక దానిని వారు ఎలా ఉత్పత్తి చేయగలరు? వారు తలక్రిందులయ్యారు, నిరుత్సాహంగా ఉన్నారు. ఆ దినమును మాత్రమే కాదు, ఈ దినమును కూడా. దాన్ని వారు తలకిందులు చేశారు, సమతలంగా చేశారు. వారు కోరుకున్నట్లుగా చుట్టబడినది అది రాలేదు. వారు దాన్ని విసర్జించాలనుకున్నారు, దాని వలన ఏమీ లేదని అన్నారు వారు. కనుక ధనికులు, సంఘ శాఖల వారు ఆ బహుమానాన్ని విసర్జించారు. దానితో వారికి పని లేదు. ఎందుకు అలాంటి పనిని వారు ఎందుకు చేసిరి? వారి యొక్క మూఢ భక్తి పద్ధతిలో అది చుట్టబడలేదు. కనుక ఆ యొక్క కారణము చేతనే ఈరోజు కూడా దేవుని యొక్క కానుక వారికి అవసరం లేదు. ఈ సంయుక్త రాష్ట్రములు దేవుడు వాటికి అవసరం లేదు. ఈ సంఘములకు దేవుడు అవసరం లేదు. వారికి శాంటాక్లాస్ కావాలి. వారికి మెరిసేది ఎర్ర రంగులు కలిగింది ఒకటి కావాలి. కాంతివంతమైనది మెరిసేవి వారికి కావాలి. సువార్త సత్యమును, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము శక్తిని వారు తృణీకరించుచున్నారు. అది వారి మూఢభక్తితో చుట్టబడదు. మూఢభక్తితో క్రీస్తును నీవు చుట్టలేవు. పెందలికడ అమ్మ దగ్గరికి వెళ్తూ రేడియోను త్రిప్పాను. ఈ ఉదయం నేను వింటున్నాను ఒక సంఘము అపోస్తుల సిద్ధాంతము అనుదాన్ని గుర్చి నిర్వర్తిస్తూ అది చెప్తున్న దాన్ని గురించి చెప్తున్నది. అటువంటిది ఏమీ లేదు. అపోస్తులు ఎరిగినది కలిగి ఉన్నది ఒకటే ఒకటి, అది అపోస్తుల కార్యములు 2:38 మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. నేను బైబిల్ గ్రంథమందు చూచినది, వారు వినియోగించినది అదొక్కటి మాత్రమే. ఇది మరొక మనిషి కల్పితమైన సిద్ధాంతము, భ్రష్టమైన సిద్ధాంతముతో నీవు క్రీస్తును చుట్టలేవు. లేక బాప్టిస్ట్ సిద్ధాంతములో, లేక కథలిక్ సిద్ధాంతములో, లేక పెంతికోస సిద్ధాంతములో నీవు క్రీస్తును చుట్టలేవు. క్రీస్తును చుట్టినటువంటి ఒకే ఒక వస్తువు, అది నీ యొక్క హృదయమే. నీ యొక్క సిద్ధాంతము కాదు, నీ హృదయమును ఆయన కోరుచున్నాడు. నిన్ను నిత్య జీవానికి తీసుకుని వచ్చుటకు, నీతో కలిసి పనిచేయుటకు ఆయనకు ఒక క్రమబద్ధత చేయు కట్టడ ఆయనకున్నది. ఆయన అలా అంగీకరించడు. నీవు ఆయన్ను మూడు సిద్ధాంతములతో చుట్టలేవు. అప్పుడు నీవు చేయలేవు, ఇప్పుడు నీవు చేయలేవు, నీవెన్నడూ అది చేయటకు సమర్థుడు కాలేవు. కాబట్టి వారు దాన్ని స్వీకరించలేకపోయారు. ఎందుకనగా బహుమతి ఎడల ఉన్నదానికంటే వారి సిద్ధాంతం ఎడల వారికి ఎక్కువ మక్కువ ఉండెను. ఆ విధంగా ఉన్నది ఈ రోజు వారి సంఘములతో, వారి సంఘాల్లో భాషలతో మాట్లాడట ప్రజలు అంగీకరించరు. వారి యొక్క సిద్ధాంతాన్ని అది పాడు చేస్తుంది. వారు దైవిక స్వస్థతను వారు అంగీకరించరు. వారు పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని అంగీకరించరు. గంభీరమైన బైబిల్ యొక్క సవార్థిక సిద్ధాంతాలను, అపోస్తుల సత్యములను అంగీకరించరు. ఎందుకని? ఎందుకనగా వారి యొక్క సిద్ధాంతము దాన్ని గద్దిస్తుంది కాబట్టి. ఓహో, ఎంతటి బుద్ధిహీనత! చుట్టబడిన మూట యొక్క కాగితాన్ని తీసుకుని బహుమతిని లేక కానుకను బయట విసిరివేయుట ఎంత బుద్ధిహీనత! మోరాన్ వలె అతడు పెట్టెను తీసుకున్నాడు, దాన్ని అంగీకరించాడు, బహుమతిని బయట విసిరివేశాడు. ఆ విధముగా సంఘము ప్రజలు అలాగ చేస్తున్నారు. యేసుక్రీస్తునందు దేవుని యొక్క వరము నిత్య జీవమని వారు మరచిపోయారు. ఆనాడు ఏ విధముగా విసర్జింపబడినో ఈ రోజు అంతే. మొదటి క్రిస్మస్ రాత్రి ఎంతగా విసర్జింపబడినో ఈ క్రిస్మస్ రాత్రిలో ఆ విధముగానే ఉన్నాడు. వారిది చేయలేరు. ఎందుకనగా వారి యొక్క సిద్ధాంతాలకు అది వ్యతిరేకమవుతున్నది. అన్ని కాలాల్లోనూ మనకున్నది అదే. సత్రములో ఆయనకు స్థలము లేకుండెను అనుట అతిశయోక్తి ఏమీ కాదే. లేదు, అది సరిగా చుట్టలేదు. అందమైన కాగితముతో దాని చుట్టూ అది చుట్టలేదు. అది ఒక బహుమతిగా చుట్టబడినది, దేవుని యొద్ద నుండి పంపబడినదిగా, దేవుడు పంపినదిగా, దాని గుచ్చి వారు ఎరుగుబడిన దానిగా, ఒక బహుమతిగా అది పంపబడినది. వారు ఎరిగామని వారు అన్నారు. ఆయన కొరికే వారు ఎదురు చూచుచుండరని వారు చెప్పారు. అయితే వారి యొక్క విశ్వాసం ప్రకారముగా, వారు అనుకున్న విధముగా ఆయన రాలేదు. మరియు దేవుని బహుమతిని వారు స్వీకరించలేదు. ఆయన ఇంకో విధముగా చుట్టబడెను. ఆయన చిన్న బిడ్డ వల్లే చుట్టబడెను. ఆయన పశువుల తొట్టిలో జన్మించెను. పేదవారి మధ్య నుండి ఆయన వచ్చెను. ఒక మూఢభక్తి గల గుంపులో నుండి వచ్చెను. కాబట్టి అటువంటి దాన్ని వారు ఎలాగూ స్వీకరించగలరు? ఆయనకు సత్రములో స్థలము లేదన్నట్లు అతిశయోక్తి లేదు. సంఘములలో ఇంకా ఆయనకు స్థలము లేదు. వారు ఆయన త్రోసివేసి ఉన్నారు, దాన్ని వారు నమ్మలేదు. అలాంటి దానికి దూరంగా ఉండము. అది ఒక మూఢమతి, దాంతో మాకేమీ పని లేదు. అది పితరుల సిద్ధాంతానికి వ్యతిరేకము, ఈ సంఘ సిద్ధాంతానికి అది వ్యతిరేకము, అది మా తాత సిద్ధాంతాల మత సంక్షేమములకు వ్యతిరేకము అని వారంటారు. కనుక ఈ రోజు అక్కడ ఏ విధముగా క్రీస్తు ధృవీకరించబడినో ఈ రోజు ధృవీకరించబడి ఉన్నాడు. ఈ రాత్రిలో మన మంచి సంఘములలో, మన యొక్క పెద్ద సంఘములలో, మన యొక్క అందమైన సంఘములలో స్థలము లేదు. ఈ రోజు మన యొక్క మత సంబంధమైన సంఘాలలో పరిశుద్ధాత్మ కూటమికై స్థలము లేదు, వారికి అవసరం లేదు. దేశంలోని తరగతుల శ్రేణిలోనికి శ్రేణిలో వారి దృష్టికి వారిని చిన్నపుచ్చినట్లుగా ఉన్నది. దీనత్వంతో బలిపీఠం ఎదుక వచ్చి ఏడ్చుటకు పైనుండి శక్తిని పొందుటకొరకై వారిని వారు నింపబడుటకు అందుకొరకై కనిపెట్టుటకు ఏడ్చుటకు లేచి వెళ్లిపోయి ఏడవటానికి జీవం యొక్క నూతనత్వంతో వెళ్లిపోవుటకు అది వారిని చిన్నపుచ్చునని తలంచుచున్నారు. స్త్రీలు తమ తల వెంట్రుకలు పెంచుకుందురు కాక, స్త్రీల వలె వారు ప్రవర్తించుదురు కాక, పురుషులను వారి సిగరెట్లు విసిరవేసి వారి యొక్క త్రాగుడులను మాన్పివేసి వారి కుటుంబంలో బాగా చుచ్చుకుందురు కాక. అదెంతో ఎక్కువ బరువు వారికి. కాబట్టి దేవుని యొక్క బహుమతిని, దేవుని క్రిస్మస్ బహుమతిని పుచ్చుకోటానికి బదులు వారి సంఘం యొక్క మూఢ మత సిద్ధాంతమును పట్టుకుంటారు. వారు బహుమతికి బదులు మతభక్తిని కలిగి ఉంటారు, లేదా బహుమతికి బదులుగా కాగితము కావాలంటారు. వారికి కాగితమే కావాలంటారు. నిజం తలుక్కుమనేది ఒకటి కావాలంటారు. అందులో గుర్చి ఎంతో గజిబిజులు చేస్తారు. అయితే లోపలున్న నిజమైన బహుమతిని, కానుకను వారు వద్దంటారు. చూశారా, ఆయన చుట్టబడి ఉండెను, మురికి గుడ్డతో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండెను. ఈరోజు ఆయన చుట్టబడి ఉన్నాడు, ఆ విధంగానే ఉన్నాడు. దాన్ని వారు పరిశుద్ధ గుండ్రాయి అని, మూఢ భక్తి అని, పిచ్చి మతపు గుంపు అని పిలుస్తారు. అది పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నది. లోకము దాన్ని వద్దంటున్నది. ఓ, ఆ గుడ్డను పైకెత్తుకునేంతో ఆనందంగా ఉన్నాను. దాని అడుగున ఏమున్నదో చూడు. నిత్య జీవము శరీరధారి అయి మన మధ్య నివసించు దేవుడు లేదు. వారు ఆయన వద్దన్నారు. అది వారి యొక్క మత సంబంధమైన పరిధులను కలుగు చేసుకున్నది. ఈ రోజు అది స్వీకరించుడు అనగా వారితో సంబంధము కలుగు చేసుకున్నట్టే అవుతున్నది. ఓ, ఆలయంలో ఒక లేచి నిలబడి కేకలు పెడుతూ లేక దేవుని స్తుతిస్తున్నట్లయితే, లేక ఈ దైవ సేవకుల గుంపులోని వారి వలె, సభలోని వారి వలె ఆమేన్ అని ఒక చెప్పినట్లయితే, తక్షణమే ద్వారపాలకుడు తలుపుల వద్దకు వారిని సగనపుతాడు. ఇంకా పుస్తకంలో నీ పేరున్నట్లయితే త్వరగా అది తీసివేయబడుతున్నది. చూశారా, దేవునికి తరుణము లేదు. ప్రెసిడెంట్ కెనడీ ఎన్నుకోబడి ఇక్కడున్న పట్టణమును దర్శిస్తే జెండాలు ఎగురును, బాహ్య ఆడంబరములు ఎగురును, తివాచీలు పరచబడను. ఓ, నీ వెన్నడు చూడని ఆహ్వానం జరుగును. దీనికి అది చేయాలని వారు అనుకుంటే సరే, మంచిదే. అతడు ఎన్నుకోబడిన సంయుక్త రాష్ట్రముల ప్రెసిడెంట్ అయితే అతడు వచ్చినట్లయితే అదంతా వారు చేస్తారు. గంభీరమైన ఆహ్వానం ఇచ్చి అతనితో ఒక క్షణ సమయం మాట్లాడటకు న్యూయార్క్ ఇంకా ప్రతి పెద్ద చోట నుండి అతన్ని పిలుచుచుండగా, ఇంత చిన్న పట్టణమైన ఇండియానాలోని జెఫర్సన్లకు వచ్చుటకు అతన్ని అడిగే అతడే తగ్గించుకుని వచ్చియున్నాడు. అతను మనలాంటి పేద పట్టణమైన జెఫర్సన్విల్. అతడు వస్తే వారు ఏ విధంగా వస్త్రములు ధరించదురు. మనము కుక్క అని పిలుస్తాము. మరి వారు అన్ని చేస్తారు, వీధులను పరిశుభ్రపరుస్తారు, అతనికి ఆహ్వానించిన కొరకై అన్ని చేయదురు. నీవు రాజకీయ వ్యక్తివైనట్లయితే అది బాగానే ఉన్నది, అది బాగానే ఉన్నది. అయితే యేసు ఆయన యొక్క బలం యొక్క పునరుద్ధాన రూపమున రాగలడు, పరిశుద్ధాత్మగా రాగలడు, ఆయన అద్భుతాలు సూచికలను చూయించగలడు. ప్రతి ఒక్క వార్తాపత్రిక దానిని విమర్శించను. ప్రజలు దానిని పరిశుద్ధ గుండ్రాళ్ళు అని పిలుస్తారు. పిచ్చి ప్రజలు అని వారు చెప్తారు. దానిపైన మన యొక్క పేరుతో వ్రాయబడిన అనుబాంబు మనకు ఉన్నదంటానికి అతిశక్తి లేదే. కనికి రాని నిరాకరించుట, తీర్పు తప్ప మరొకటి మిగిలి ఉండలేదు. హో, వారు దాన్ని స్వీకరించగలరు. అప్పుడు అలాగూ వారు చేయలేదు, ఇప్పుడు వారు చేయరు. అది వారెందుకు చేయలేదు, వారు ఎందుకు ఇవ్వలేదని అడగాలని అనుకుంటున్నావా? దేవుని యొక్క క్రిస్మస్ బహుమతిని వారెందుకు అది చేయలేదు? వారు అది చేశారా? వారు చూచినటువంటి బహుమతి అదే అయినట్లయితే, అది వారి సమాజానికి సరిపోయినట్లయితే, అలాగైతే అది సరి అయి ఉండును. పరిశుద్ధాత్మక ఈ భక్తి ఈ దినమున ప్రజలు సమాజానికి సరిపోతే దాన్ని వారు తీసుకుంటారు. సరే, అప్పుడెందుకని వారు దాన్ని తీసుకోలేదు? ఎందుకనగా క్రీస్తు కంటే వారి సమాజమే ఎక్కువ అని వారు తలంచారు. అది నిజం. ఆయన గురించి నీవు గంభీరముగా మాట్లాడుతున్నావు అని నీవు అడుగుతావు. నేను ఆయన కొరకై పైకెత్తుచున్నాను. ఆయన నా ప్రభు, నేను ఆయన సేవకుడిని. తప్పు ఏదో దాన్ని గుర్చి కేక పెట్టడానికి నాకు హక్కు ఉన్నది. అవునది నిజం. క్రైస్తవులది నమ్ముతారు, అది తెలుసుకుంటారు, అది అంగీకరిస్తారు, అది సత్యమేని ఎరుగుతారు. చుట్టబడిన ఈ మూటను స్వీకరించకుండా ఉండటం గల కారణమేంటి? అందులో ఏమున్నదో వారికి తెలుసు, అయితే వారికి అది అవసరం లేదు. ఆ కారణము చేతనే ఈ రోజు సంఘాలు, ప్రజలు, దేశంలో ప్రభుత్వాలు దేవుని యొక్క క్రిస్మస్ బహుమతిని తీసుకున్నారు. కారణం, అందులో ఏమున్నదో వారికి తెలుసును, అది వారికి అవసరం లేదు. స్త్రీలు వ్యత్యాసంగా ప్రవర్తించడానికి అది చేస్తున్నది, పురుషులు వ్యత్యాసంగా కాన్పించడానికి అది చేస్తున్నది. ఒక మోడ్రవు అను పేరు నీవు భరించవలసి ఉంటున్నది. ప్రభు కొరకు తృణీకరించబడిన కొద్ది మంది దారిని నీవు స్వీకరించవలసి ఉన్నది. నీవు నీ బ్రతుకును శుద్ధి చేసుకోవలసి ఉంటున్నది. నీ యొక్క నీచత్వాన్ని నీ వదులుకోవలసి ఉంటున్నది. నీవు నీ తప్పులను, మోసమును, దొంగతనమును, అబద్ధమును, వ్యభిచారము చేయుడును మానుకోవలసి వస్తున్నది. నీ విషయాలను నిలిపి చేయవలసి వస్తున్నది. మరి ప్రజలకు అది అవసరం లేదే. అది మంచిదని వారు ఎరిగినప్పటికీ అయితే అది వారికి అవసరం లేదు. అది మరింత సత్యమును వారికి ఇచ్చును తెచ్చును. అది వారి పాపములను వెలికి తీయను. కాబట్టి అది వారికి అవసరం లేదు. దానితో అసలు పనే లేదు వారికి. దానికి దూరంగా ఉండు. కనుక ఆ విధముగా ఉన్నది ఆ దినమున అందులో ఏమున్నదో అది వారికి తెలియను. దానికి దూరముగా ఉండుము అని వారు చెప్తారు. అది వారికి అవసరం లేదు. ఈ రోజు కూడా అది అంతే అవసరం లేదు. ఈ రోజు పరిశుద్ధాత్మ వారికి అవసరం లేదు. ఎందుకనగా అందులో చుట్టబడి ఉన్నదేదో వారికి తెలుసును. పరిశుద్ధాత్మ పొందిన ఒక వ్యక్తిని వారు గమనించగలరు. వరక నిలబడి ఆ స్త్రీని చూస్తారు. కుక్కలు కూడా ఆమెను చూడలేనంతగా ఆమె హీనముగా ఉన్నదేమో. నూతనమైన వ్యక్తిగా ఆ బలిపీఠం నొద్ద నుండి ఆమె వచ్చుట వారు చూచెదరు. ఆ స్త్రీ తన బ్రతుకును పరిశుభ్రపరచుకుని లేచి వెళ్లిపోయి ఒక వనిత వల్లే ఆమె ఉండుట వారు చూచెదరు. తుషరా విందులు కటుటకు పరుగులు తీసే ఒకరు, ఒక దినానికి 4-5 పెట్టెలు సిగరెట్లు త్రాగే ఒకరు, ఎప్పుడు సరాయి కొట్ల వెంబడే తిరిగే ఒకరు, బార్ల వెంట నిత్యము కాన్పించే ఒకరు, వారికి తెలుసును దేవుని యొక్క ఈ కానుకను వారు స్వీకరించినట్లయితే యేసుక్రీస్తును మూటలో అది చుట్టబండదు. లోకం యొక్క ప్రతి తమాషా ముక్కను అది విరగ్గొడుతుంది. కారణం, దాన్ని ఆయన సహించడు. వారికి ఒకటి అది చేస్తున్నది, అది ప్రజలను మారుస్తున్నది. ప్రజలు మారాలని అనుకుంటలేదు. నన్ను అలాగే ఉండని అని వారు చెప్తారు. దయ్యం పట్టిన మనిషిని అది నాకు జ్ఞాపకం తెస్తున్నది. అది యేసు గదారాకు వెళ్లాడు. అక్కడ ఒక మనిషిడు ఉన్నాడు. అతనిలో 2000 దయ్యాలున్నవి. నీతో మాకు ఏమి పని అని వారన్నారు. నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? మా దేశం వెళ్లిపో. మాకు ఇక్కడ నీవు అవసరం లేదు. వారు ఒంటరిగా ఉండాలని కోరుకున్నారు. యేసుతో ఉండుటకంటే దయ్యాలతో ప్రజలు ఇంటి వద్ద బాగా ఉంటారు. కాబట్టి వారన్నారు, మా ప్రాంతమును విడిచి వెళ్ళు, ఇక్కడ నీవు మాకు అవసరం లేదు. 2000 దయ్యాలున్నా ఆ దీనుడైన పెద్దవాడు అతడొక్కడు మాత్రమే సహాయాన్ని కోరుతున్నాడు. ఆయన్ను ఎవరు కోరుతారో వారి యొద్దకే ఆయన ఎల్లవేళలా వచ్చును. ఎవరు ఆయన అక్కడ కోరుకుంటున్నారో వారి యొద్దకు మాత్రమే ఆయన వచ్చును. కాబట్టి అతను మాత్రమే సహాయాన్ని పొందుకున్నది. నేను తరచుగా ఇలాగూ తలస్తూ ఉంటాను. నేను పరలోకానికి చేరిన తర్వాత అక్కడ గదారాతో పందులు మేపు వారికి అతని సాక్ష్యం ఎంత విలువ కలిగినదో అది నేను చూడాలని అనుకుంటున్నాను. పందుల యొక్క మందే వారికి విలువనిచ్చినట్లయితే వారికి ఉద్యోగం అవసరం లేదు. దేనికైనా వారు విలువ ఇచ్చినట్లయితే దాంతో వారికేమీ పని ఉండదు. అలా ఉన్నది ఈ దినమున నీవు నీ యొక్క బంకో విందుకు, సంబర సమయాలకు, నీ చుట్టాలకు, నీ మురికి చలోక్తులకు, లోక కార్యకలాపాలు అన్ని మురికికి నీవు విలువనిచ్చినట్లయితే నీ చుట్టలకు ఆ కర్ణము చేతనే దానిని వారు వద్దంటున్నారు. ఒకటి వారు విలువనిచ్చుచున్నది, ఒకటి వారికి విలువిస్తున్నది. పెద్దగా దానిపై మెరిసిపోయే నీ యొక్క పెద్ద సంఘపు పేరు అయితే చెరిగిపోని గొర్రెపల్లి యొక్క జీవగ్రంథమందు నీ పేరును అది నీకు అనుగ్రహించును. కాబట్టి నీ ఎన్నిక నీవు చేసుకో. నీవు స్వతంత్రత గలవాడవు. ఓ దేవుని యొక్క క్రిస్మస్ కానుకను స్వీకరించుము. అది నీ కొరకై నా యొక్క ప్రార్థన. అవును, అది వారికి అవసరం లేదు. ఎందుకనగా అది వారికి ఒకటి చేసినది. లేదా ప్రభుత్వమా? ఆయన ప్రభుత్వం అవసరం లేదు. ఆయన హేరోదుకు అవసరం లేకుండా లేదండి. ఎందుకని ఆయన అతని ప్రణాళికను మార్చబోచున్నాడు. ఆయన ప్రభుత్వానికి అవసరం లేకుండెను. ఈ రోజు మనం క్రైస్తవ దేశంగా ఉండవలసి ఉండెను. ఎందుకని యుఎన్ ఆయన్ను వద్దంటున్నది. అది ఆయనది తప్ప లోకంలోని ప్రతి ఒక్కరి సలహా అది తీసుకుంటున్నది. వారు ఎన్నడూ ప్రార్థనలు అర్పించరు. వారి సమావేశాల్లో ప్రార్థనలు ఉండవు. వేదల్లో పాతకాలపు ధోరణి వలె కుక్క కుక్కను తింటున్నది అన్నట్టు వారు అక్కడికి వెళ్లిపోతారు. క్రీస్తు వారికి అవసరం లేదు. వారి ప్రకటనలు వారు మార్చుకోవలసి ఉండెను. కాబట్టి ఆయన వారికి అవసరం లేదు. అప్పుడు ఆయన వారికి అవసరం లేకుండెను. ఇప్పుడు ఆయన వారికి అవసరం లేకున్నాడు. వారి సంఘములు ఆయన వద్దన్నారు. ఎందుకనగా ఆయన వారి మత సిద్ధాంతాలను అంగీకరించలేదు కనుక. సర్ప సంతానము సున్నము కొట్టిన గోడలు మీరు అని చెప్పవనట్లు వారున్నారని ఆయన చెప్పాడు. ఏ విధముగా పిలువబడవలను ఆ విధముగానే అన్ని రీతిలో ఆయన వారిని పిలిచాడు. వృద్ధుడైన హేరోదుతో ఇలాగ చెప్పుడి, వెళ్లి ఆ నక్కతో చెప్పుడి అని అన్నాడు. మరి నక్క కంటే మురికిది ఏది? అతడదేనని యేసు చెప్పాడు. కాబట్టి ఆయన నలుపును నలుపని తెలుపును తెలుపుని పిలిచాడు. ఆయన తప్పును తప్పని మంచిని మంచిని పిలిచాడు. కాబట్టి అది వారికి అవసరం లేదు. ఈ రోజు సంఘాలకు పరిశుద్ధాత్మత నింపబడి మసలటకు సంసిద్ధంగా ఉండి ఏది తప్పో ఏది మంచో చెప్పినటువంటి కాపరి అవసరం లేదు. వారికి అది అవసరం లేదు. వారు అతన్ని చాలా త్వరగా పేల్చివేస్తారు. పరిచారకుల బోర్డు సమావేశమై అతన్ని పంపివేస్తారు. వారి మత సిద్ధాంతాలను మాట్లాడు ఒకరిని తీసుకుని వస్తారు. సహోదరుడా, క్రీస్తు తప్ప వేరే మత సిద్ధాంతము లేదని, ప్రేమ తప్ప వేరే చట్టము లేదని, బైబిల్ తప్ప మరి వేరే పుస్తకము లేదని నాకు తెలుసు. అదే మనకు కావలసి ఉన్నది. సంఘములకు కావలసి ఉన్నది అది. అయితే ప్రజలకు అది అవసరం లేదు. కనుక ఒక ధర్మకర్తల సభనో లేక పరిచారకుల సభనో తీసుకుని వారికి ఇష్టమొచ్చినట్లుగా ఒక మంచి కాపరిని తరివివేయనట్లుగా ఈ సంఘ శాఖలతో ఎంతో చుట్టనట్లుగా సంఘమును వారు తీసుకుని వస్తారు. అయితే దేవుని వారు తరివివేయలేరు. ఒకటి మాత్రం నిజం, దేవుడు దేవునిగానే ఉండిపోతాడు. ఆయనకు వారు స్వాగతం చెప్పరు. వారి యొక్క స్నేహితులకు, వారి యొక్క రాజకీయ వేత్తలకు, ఇతరులకు వారు స్వాగతం చెప్తారు. అయితే క్రీస్తుకు ఆహ్వానము ఇవ్వరు. లేదంటే ఏ సమయంలోనైనా శాంటాక్లాస్ ను కలిగి ఉంటారు. లోకము తీసుకున్నది, శాంటాక్లాస్ తీసుకున్నది. క్రిస్మస్ అనగా అర్థమేంటో అని కూడా చిన్నపిల్లలకు తెలియదు. ఈస్టర్ అనగా అర్థమేంటో వారికి తెలియదు. అది ఈస్టర్ బన్నీ, ఈస్టర్ కుందేలని, ఒక రకమైన కుందేలని, లేదా ఒక చిన్న రంగుతో ఉన్న కోడిపెట్టని, మరి ఏదో అని వారికి తెలుసు. పునరుద్ధరణైన దేవునితో మురికి పక్షి అయిన కోడికి సంబంధం ఏంటి? కోడి కంటే మురికిది ఏంటి? వారు దాన్ని అక్కడ పెడతారు. క్రీస్తు స్థానము తీసుకుంటారు. శాంటాక్లాస్ కంటే మరి యొక్క కల్పితమేంటి? అటువంటిది ఏనాడు లేదు. పిల్లలకు అబద్ధాలు చెప్పుట తీర్పు దినమున అందుకొరకై నీవు బాధ్యులు అవుతావు. ఏమి చేయలో ప్రజలు తెలియకుండాటలో ఆశ్చర్యం లేదు. వారికి అసలు నిజమైన విషయము అవసరమే లేదు. కృత్రిమమైనది ఏదైనా తీసుకుంటారు. అయితే నిజమైనది వారికి అవసరం లేదు. దేవుని వరములు వారికి అవసరం లేదు. ఓహో, నిజం. యేసు వారికి అవసరం లేదు. అదొక్కటి మాత్రమే అవసరం లేదు. ఆయన వారికి అవసరం లేదు అను ఒక కారణం నేను ఇక్కడ రాసుకున్నాను. కారణమేమనగా వారి ఆలయంలోకి ఆయన వెళ్లిపోయి ఆయన వారి మురికిని ఆలయంలో చూచి ఆయన వారి బల్లలను పడవేసి డబ్బు మార్చు వారిని బయటకు వెళ్లగొట్టాడు. దాన్ని ఆయన పరిశుభ్రపరిచాడు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ పెద్ద సంఘాలలో ఒకదానిలోనికి పరిశుద్ధాత్మ వచ్చుటకు వారు అనుమతించితే ఆయన దాన్ని పరిశుభ్రపరచను. కాబట్టి వారు దాన్ని అనుమతించరు. చూశారా, వారు జూద మాటలను అది నిలుపు చేస్తున్నది. రాకెండ్రోల్ సంబరాలను వారు చేయుటకు ఆపు చేస్తున్నది. ఇక్కడే చాక్స్విల్లోని హోవర్డ్ పార్క్ లో మెథడిస్ట్ బోధకుడు ఒక బీట్నిక్ వలె పత్రికల్లో వారి బొమ్మలను పెడతారు. ఇక్కడే ఒక సహోదరు కూర్చుని ఉండుట. అతని కొరకు అతడు తన తల వెంట్రుకలు ముందుకు దూముకొనకపోయినట్లయితే, ఏ మనుషుడైనా దేవుని యొక్క సేవకుడు పత్రికలో తన బొమ్మ పెట్టినట్లయితే సంఘములో బీట్నిక్ సంభ్రమం వంటిది కలిగి ఉంటున్నాడు. జాన్ వెస్లీకి అది తెలియను. అతని సమాధ్యతకు అతన్ని తరుమును. ఎందుకని? జాన్ వెస్లీ ఎరిగిన క్రీస్తును వారు తలకిదులు చేశారు. కాబట్టి నేరుగా బీట్నిక్ ను అంగీకరించారు కనుక వారు బీట్నిక్ ఆట భక్తిని పొందుకున్నారు. బీట్నిక్ భక్తిని పొందుకున్నారు. వారికి బీట్నిక్ బిడ్డలున్నారు. బీట్నిక్ నాన్న, బీట్నిక్ అమ్మ, బీట్నిక్ ప్రెసిడెంట్ ఉండి ఉన్నారు. అలాగూ అలాగూ ముందుకు సాగుతారు. ఓ, ఎంతటి అవమానము! ఎందుకని? నిజమైనది వారు తృణీకరించారు. దేవుడు చెప్పాడు, అబద్ధము నమ్మునట్లు దాని వలన శిక్ష పడినట్లు ఆయన బలమైన మోసములను వారి మీదికి పంపునని చెప్పి ఉన్నాడు. అది చేయలేని దేవుడే చెప్పిన్నాడు. నీవు దాన్ని నిరాకరిస్తావు. నీవు తప్పు తీసుకోవాల్సి ఉంటున్న తప్పును తీసుకోవలసి ఉంటున్నది. మరొక మార్గము లేదు. నీవు కుడికి వెళ్ళటకు నీవు నిరాకరించదివి. నీవు ఎడమకు వెళ్లవలసి ఉంటున్నది. కుడి కాకుండా ఇంకొక దారిన నీ వెళ్లవలసి ఉన్నది. కాబట్టి ఒకేసారి నీవు కుడికి ఎడమకు వెళ్లలేవు. వారు పరిశుద్ధాత్మను తృణీకరించినప్పుడు క్రీస్తును వారు తృణీకరిస్తారు. వారు దేవుని ప్రకటనను తృణీకరిస్తారు. వారు వర్తమానికుని తృణీకరిస్తారు. వారు ప్రతిదీ తృణీకరిస్తారు. కనుక వారి పాపములలో వారు విడిచిపెట్టబడతారు. అలాంటప్పుడు తీర్పు తప్ప మరొకటేది వారికి మిగిలి ఉండదు. సహోదరుడా బెన్, అవునది నిజమేనా? ఖచ్చితంగా అది నిశ్చయంగా నిజమే. వారికి అదే ఉంటున్నది. వారు క్రీస్తును తృణీకరించారు, ఆయన ప్రణాళికను తృణీకరించారు, ఆయన ఆత్మను వారు తృణీకరించారు. ఆయన ప్రయత్నించాడు 50 సంవత్సరాల వరకు. అమెరికాలో పరిశుద్ధాత్మ పడుతూ ఉన్నది. 50 సంవత్సరాలు వారు దాన్ని తృణీకరించారు. ఈ రాత్రిలో అది క్రితమెన్నడూ కంటే నల్లని దానిగాను అంధకారముగాను ఉన్నది. ప్రారంభములు ఎవరిపైన పడినదో వారి యొక్క బిడ్డలు నిర్మాణాత్మకం చేసి దాని సంస్థాపకం చేస్తున్నారు. తమ తండ్రులు స్వీకరించిన దేవుని వారు తృణీకరించినంతగా వారు దాన్ని వ్యవస్థాపకం చేశారు. ఆమేన్. తర్వాత వారు పెంతికోస్తు అని చెప్పుకుంటున్నారు. కాదు, గిడ్డంగిలో నివాసముండుట ఆడపందని గుర్రముగా అది చేయదు. లేదు, ఎన్నడూ కాదు. ఆ విధముగానే అది చేయలేదు. పెంతికోస్తు సంఘమునకు బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, ఏదేను సంఘము చెందిన వారిని క్రైస్తవునిగా అది చేయదు. అతడు మార్పు చెందే వరకు అతడు ఇంకా పాపే. అతడు మార్పు చెందినప్పుడు దేవుని ఆత్మ వలన అతడు తిరిగి జన్మించాడు. అతడు మారిపోయాడు. ఇంకా అతడు క్రీస్తును అంగీకరించాడు. పరిశుద్ధాత్మ అతనిలోనికి వచ్చినది. అతన్ని క్రొత్త సృష్టిగాను క్రొత్త రూపముగాను చేసినది. అప్పుడు దాన్ని వారు తృణీకరించారు. ఇప్పుడు దాన్ని వారు తృణీకరించదురు. వారి డబ్బు బలలని ఆయన త్రోసివేయును. వారి ధర్మకర్తల బోర్డును ఆయన త్రోసివేయును. వారి కాపురుల బోర్డును ఆయన త్రోసివేయును. వారు వారిది చేయరు. వారు ఒక బోర్డు వారిగా తీసుకొస్తారు. ఏ దినమన సంఘంలోనికి ఆయన వచ్చినట్లయితే ఎటువంటి వ్యత్యాసమునో కదా. అయితే ఆయన లోపలికి రానివ్వరు. గత రాత్రి ఈ సంఘ కాలంలో ఆయన సొంత సంఘము ద్వారా ఆయన వెళ్లగొట్టబడి తలుపున వద్ద నిలబడి తట్టుచూ తిరిగి లోపలికి వచ్చిన కొరకై ప్రయత్నం చేయుట మనం ఆయన కనుగొన్నాము. అదే మనం కనుగొన్నాము. కనికరము గల తండ్రి తన యొక్క సొంత ప్రజల ద్వారా ఆయన బయటకు నెట్టివేయబడిన తర్వాత తిరిగి తన సంఘములో చేరుకున్నట్టుకు ప్రయత్నం చేయుట ఆయనే చెప్పాడు. 7 సువర్ణ దీపసముల మధ్య సంచరించు వాడును నేనే. ఆఖరి సంఘకాలములో ఇక్కడే ఆయన బయటనే ఉన్నాడు. వారు ఆయన బయటకు నెట్టివేశారు. పరిస్థితులు ఎక్కడా? ఈ లౌకిక కాలంలో తిరిగి నిలబడి తన యొక్క సొంత తలుపునొద్దనే తిరిగి నిలబడి తన సొంత సంఘములోకి తిరిగి వచ్చుటకై ప్రయత్నం చేయుట ఎంతటి విషాదకరమైన విషయమో. ప్రకటన 2వ అధ్యాయము లేక 3వ అధ్యాయంలో బైబిల్ చిత్రీకరించిన విషాదకరమైన విషయములలో అది ఒకటి. అది ఎలాగున్నదో కదా, క్రీస్తు వెలుపులకు నెట్టబడుట. మరి ఒక విషాదకరమైన విషయం, యేసు చెప్పిన మాటలన్నింటిలోని బహు విషాదకరమైన మాటలు, తండ్రి వారు పవిత్రులవుట కొరకై నన్ను నేను పవిత్రపరచుకొనుచున్నాను అని ఆయన చెప్పినప్పుడు అవి. మరొక మాటల్లో ఆయనకు హక్కున్నది. ఆయన మనిషిడు. ఇల్లును కలిగుంటానికి ఆయన హక్కున్నది, కుటుంబాన్ని కలిగుంటానికి ఆయన హక్కున్నది. ఆయన మనిషే. నీవు లేక నేను మనుషులైనట్లుగా ఆయన మనిషుడే. మనవలనే ఆయన మనిషి నైజాన్ని కలిగి ఉన్నాడు. ఆయనది చేయటానికి హక్కు కలిగి ఉన్నాడు. అయితే లోకమంతటికి సువార్తను తీసుకుని వెళ్లనయ్యున్న 12 మందికి ఆయన తర్బీతిస్తున్నాడు. కనుక వారి నిమిత్తమై ఆయన తన్ను తాను పవిత్రపరచుకున్నాడు. వారి నిమిత్తమై నన్ను నేను పవిత్రపరచుకున్నాను. ఒక దేవుని యొక్క బహుమతి లేక కానుక, తనకు తానే పవిత్రపరచుకున్నది. ఓ దేవుని యొక్క బహుమతులారా, ఆయన ఆత్మను పొందుకున్నామని చెప్పుచున్న వారైన మీరు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకునండి. అవును, లోక కార్యకలాపాలకు దూరముగా ఉండుడి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకునండి, పవిత్రపరచుకునుడి. అవును, ఓహో, ఈ బహుమతి మూటలో ఏమున్నదో ఎవరికి ఎరిగిన్నారు? ఎవరెరిగున్నారు? అందులో ఉన్నదేదో అక్కడెవరైనా ఎరిగి ఉండిరా? అక్కడ ఉండిననేందుకు నేనెంతో అక్కడది ఉన్నదని అందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. అది ఎవరు ఎరిగి ఉండిరి? అది దాచబడిన వస్తువు, ఒక తృణీకరించబడిన రాయి. అయితే అందులో ఉన్నదేదో ఒకరు ఎరిగి ఉండేది. నేనెంతో ఆనందంగా ఉన్నాను. విషయాలను పరిశోధన చేయటకుని ఇష్టపడతాను. మరి మీరు? నేను బంగారు ముద్దలను పైకి త్రవటకు ఇష్టపడతాను. వాటిని నునుపు చేయటకు ఇష్టపడతాను. వాటిలో ఏమున్నదో చూస్తాను. గర్గిర్ అనగా ధార్మికతను గుర్తించు సాధనం ఎదుట దాన్ని ఉంచుతాను. ఆయన కూడా అటువంటి వస్తువు ఎదుట, ధార్మికతను గుర్తించు సాధనమైన కలవరిలో ఎదుట, ఆ కలవరి ఎదుట పెట్టబడెను. ఆయన 100 పాళ్ళు నిఖరమైన వాడు. నిజము, వారు కనుగొనిన మహోన్నతమైన బంగారము ఆయనే, మహా విలువైన వజ్రము ఆయనే. బైబిల్ చెప్తున్నది, పరలోక రాజ్యము వజ్రములు కొనే ఒక మనిషిని పోలియున్నది. అతడు ఈ మహాఘనమైనది కనుగొని అతని యొక్క మిగతావన్నీ అమ్మి, కేవలం దాని కొరకు చురికే అమ్మి దాన్ని కొన్నాడు. మట్టి నుండి బయటకు తెచ్చిన మహా తూకపు ప్రమాణము గల వజ్రము ఆయన, ధూళి నుండి తీయబడిన మహాఘనమైన బంగారము ఆయన. ఆయన ఆభరణం పరలోకపు ఆభరణం ఒక పెద్ద వజ్రం. ఒక పెద్ద వజ్రము దక్షిణాఫ్రికాలో కనుగొనబడినది. కింబర్లీలోనున్న పెద్ద వజ్రముల గనుల యొద్ద నేనున్నాను. వారు ఆ వజ్రములు తీసుకుంటారు, వాటిని వారు మట్టిలో నుండి ముడి వాటిని తీసుకున్నప్పుడు వాటిని ముక్కలు చేస్తారు. వాటిని ముక్కలు చేయ కారణమేదనగా, వాటిని కత్తిరించినప్పుడు కాంతులు ప్రకాశించడానికి. దాని యొక్క కాంతులు లేక దీపములు ఆర్పివేస్తారు. దాని యొక్క తూకపు ప్రమాణమును, ఎటువంటి తూకపు ప్రమాణము ఆ వజ్రంలో ఉన్నదో తెలుసుకుంటాను కనుక, ఎక్కువ మంటలు ఎక్కువ కాంతులు దానిలో లేనట్లయితే అదంత విలువైన వజ్రము కాదు, అది గాజు అవుతుంది. అయితే అది నిజమైన వజ్రమైనట్లయితే, నిజమైన తూకపు ప్రమాణము గల వజ్రమైతే, అది కాంతులు విరజిమ్ముతూ రకరకాల రంగులు చూయిస్తున్నది. అదే ఆయనే ఉండెను. ఆయన వజ్రం మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషులను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఓ దేవుని ప్రేమ యొక్క ఆ కాంతి రేఖలు ఇంకా వెలుగు ఆయన నుండి ప్రకాశించెను. స్వస్థత శక్తి, ప్రేమ, పునరుద్ధానము. దేవుడు ఆయన గాయపరచెను, ఆయన నలగొట్టెను, మొక్కలు చేసెను, ఆయన కత్తిరించెను. రోమ కత్తి ద్వారా మరియు రోమ కొరడా ద్వారా ఆయన ప్రక్కలు చీలిపోయే వరకు ఆయన అలాగు చేసెను. ఆయన వీపు భాగము నుండి ఆయన తలపై నుండి రక్తము ధారలుగా కారెను, అక్కడి నుండి గడ్డం మీదుగా ఆయన పాదముల మీదకు కారెను. ఓ ఆయన ఏమి చేయుచునేను, ఆయన ప్రేమను ప్రకాశించుచునేను, సిలువను హత్తుకునేను. మెత్తని నునుపైన దిండుకు బదులుగా గడితోనున్న పశుల శాలలో ఒక చిన్న రోజరంగు వస్త్రం ధరించుకు బదులుగా పొత్తిగుడ్డలు ధరించెను. ఓ సహోదరుడా, ప్రేమ యొక్క అవధానాలుగా దాని యొక్క లోతేదో ఏంటో నీవు చూడగలుగుచున్నావా? గత రాత్రి నా ఇంటిలో కొందరితో నేను మాట్లాడితే దేవుని యొక్క ప్రేమ ఎంత లోతున్నదో ఎవరు కూడా ఏనాడు ప్రసంగము చేయలేరు. దానిని దేవుని ప్రేమ ఎంత ఔన్నత్యము, ఎంతటి పవిత్రము, ఆ ఆఖరి వచనము లేదా మొదటి వచనము అని అనుకుంటాను. పిచ్చాసుపత్రి గోడపైన నేనది చూశాను. మహాసముద్రమును మేము సిరాతో నింపి ఆకాశములు ఎండిపోనట్లుగా కాగితం వల్లే చేసి భూమిపైన ప్రతి ఒక్క చెట్టు కొమ్మను కలముగాను పృథ్వీచ్చా ప్రతి మనిషిని వ్రాయువానిగాను శాస్త్రిగాను చేసినను పైనున్న దేవుని ప్రేమను వ్రాయుట కొరకై మహాసముద్రము ఇంకిపోవును. ఆకాశము యువతల నుండి అవతలకు పరిచినను గ్రంథపు చుట్ట అదంతయును పట్టుకునునా భూమిపైన ప్రతి ఒక్క చెట్టు కొమ్మ కలముగా తయారవుట. ఆలోచించి, బిలియన్ల మంది మనుషులు వృత్తిరీత్యా గ్రంథములు వ్రాయువారు అవుతారు. 5 చిన్న అక్షరాలు వ్రాయటకు LOVE, నా అర్థం 4 చిన్న అక్షరాలు, ప్రేమ, దేవుని యొక్క ప్రేమ వ్రాయుటకు మహాసముద్రమును ఇంకిపోజేస్తున్నది. భూమిలో 1/5 భూమి. నేను ఇక్కడ దూరాన ఉన్నాను, ఫాలమూర్ అను పర్వతం యొద్ద ఆ అద్దములో కూడా చూశాను. వెలుగు స్థానాన్ని 160 మిలియన్ల సంవత్సరాలు చూడగలిగితే, ఆకాశము ఈ కొన నుండి ఆకున వరకు పరచబడినట్లయితే దానినంతటి గ్రంథపు చుట్ట పట్టుకునగలదా? దేవుని యొక్క ప్రేమ ఏ విధముగా దేవుడు ఆయనకు ఆయనే బయలుపరుచుకుని క్రిస్మస్ మూటగా వచ్చి గడ్డి చెత్తలో పండుకున్నాడు కదా. ఆయనకున్నటువంటి మొట్టమొదటి ఆయన చిన్న తలను గడ్డి చెత్తకు ఒత్తుకున్నాడు. ఇంకా మురికితోనున్న పొత్తిగుడ్డ పేలికలు ఆయన చుట్టూ చుట్టుకున్నాడు. చివరిగా ఆయనకున్న ఆఖరిది ముళ్ళ కిరీటమును ఆయన పెట్టుకున్నాడు. ఆయన కళ్లకు మురికి గుడ్డ పేలికను చుట్టి ఆయన తల మీద కొట్టి, నీవు ప్రవక్తమైనట్లయితే నిన్ను కొట్టినది ఎవరో మాతో చెప్పు అని అడిగి ఆయన శిలువకు కొట్టి బిగించారు. ప్రేమ విరజిమ్ముకునుట లేక చేరికునుట. ఆయన స్వంత బిడ్డలు ఆయన రక్తము కొరకై అరుపులు అరుస్తుండగా, తండ్రి వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో కూడా వీరికి తెలియదు, అది ఆయన కేకవేశాడు. అది ప్రేమ. సంఘానికి ఇది అవసరం లేదు. వారికి మత సిద్ధాంతం కావాలి, మనకు ప్రేమ కావాలి. సంఘము మత సిద్ధాంతం చేత చచ్చిపోతున్నది. అది ప్రేమలో మాత్రమే జీవించును. ఎందుకనగా ప్రేమ నిత్య జీవము. ప్రేమ అన్నిటినీ జయించును. ప్రేమ అన్నిటికంటే బలమైనది. లేదు, ఆయన వారికి అవసరం లేకుండెను. కారణం, బహుమానములో ఏమున్నదో, ఆ బహుమతిలో ఏమున్నదో వారు ఎరుగుకుండేది. అయితే వారిలో కొందరికి అది బయలుపరచబడిను. ఏ కానుక ఏది అనున్నది, ఏ బహుమతి ఏంటి అనేది, అందులో ఏమున్నది అనున్నది. కొందరు అందులోకి చూచిరి. ఆ క్రిస్మస్ మూటలో ఏమున్నదో మొట్టమొదటి చూచిన వారు ఎవరో మీకు తెలుసా? దేవదూతలు అని నేను నమ్ముతున్నాను. అది దేవదూతలకు తెలియను, అది వారికి బయలుపరచబడినది. దాన్ని వారు తెలుసుకున్నారు. ఎందుకనగా వారు ఆ కొండ ప్రాంతమునకు అక్కడి నుండి వచ్చిరి. ఆ చిన్నదైన మరియా బహుశా అలసిపోయి దుమ్ము కొట్టుకుని ఉండి అక్కడ కూర్చుని ఉన్నది. ఒక పేదవాడైన గొర్రెలు కాయుచున్న బాలుడు గొర్రె వలె కంపు కొట్టుకుంటూ వచ్చాడు. ఆ రాత్రి అక్కడ కూర్చున్న ఆ చిన్న తల్లిని చూశాడు. ఒక భావమున్నది, ఒకటి జరగబోతున్నదని. ఒకదాన్ని ఈ రోజు ప్రజలకు చూడగలిగినట్లుగా భయంకరమైన సమయం ఎడు తిరగాలో ప్రజలకు తెలియదు. ఒకవేళ పెద్దవాడైన గొర్రెలు కాచే ఒక అబ్బాయి వచ్చి ఆ చిన్న తల్లిని చూచి ఉండవచ్చును. ఒకటి అతని తాకినది. అతడన్నాడు, ఈ పాత్రలో కొద్దిగా చల్లని నీళ్లు నాకున్నవి, మీకు కొద్దిగా కావాలా అని అడిగాడు. ఆ చిన్న కుటుంబము అతనికి ధన్యవాదాలు తెలిపినది. ఆ చిన్న తల్లి కొద్దిగా నీళ్లు త్రాగినది. బహుశా అక్కడే పశువుల పాక ప్రక్కనే ఎక్కడైతే చిన్న బిడ్డ ఏడ్చుచూ ఉండెనో ఆ పాక ప్రక్కగానే అక్కడే బహుశా ఆ చిన్న గొర్రెల కాపర్లు పండుకుని ఉండి వచ్చును. ఓ, ఆ తర్వాత లోకములో ఆయనకు స్థలము లేకుండెను, ఎవరికి ఆయన అవసరము లేకుండెను. అయితే అదే సమయంలో ఒక గొర్రెల కాపరి కొండలోని నుండి వచ్చెను. దేవదూతలు దిగివచ్చి మొదటి క్రిస్మస్ పాటను పాడటానికి ప్రారంభించారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, రక్షకుడైన క్రీస్తు. అది బయలుపరచబడెను. లోకములో ఉన్న ఎవరైనను ఆ మూటలో ఏమున్నదో తెలుసుకునే ఒకే ఒక మార్గము అది ఒకటి మాత్రమే. అది నీకు బయలుపరచబడవలసి ఉన్నది. నీవు తిరస్కరిస్తావు, ఇది మూఢభక్తి అని చెప్తావు. అయితే నీకు ప్రత్యక్షత కలిగినట్లయితే దాని కొరకై నీవు వెతుకుతావు, నీవు దాన్ని తెరుస్తావు. దేవుడు లోపలికి వచ్చి నీతో భోజనము చేయను, ఆయనతో నీవు భోజనము చేయదువు. నీవు తలుపు తీయుటకు సంసిద్ధపడినట్లయితే, ఆయన లోపలికి వచ్చుటకు అనుమతించినట్లయితే, ఏనాడు ఇవ్వబడినటువంటి మహోన్నతమైన ఆ క్రిస్మస్ బహుమతి మొట్టమొదటి అన్నిట్లో శ్రేష్టమైనది. అది ఆ చిన్న మూట నీ హృదయం వద్ద తట్టుచున్నది. నేను లోపలికి వచ్చి భోజనము చేయదము అని అంటూ ఆ చిన్న మూట మనిషి హృదయం వద్ద తడుతున్నది. అది నీకు బయలుపరచబడే వరకు నీకది తెలియదు. అది నీకు బయలుపరచబడినట్లయితే అప్పుడు నీవు దాని కొరకై వేటాడుతావు. అది జీవమని నీవు చూచినప్పుడు, జీవునకు ఒకే మార్గమని నీవు చూచినప్పుడు, నీ సంఘము ఎండిపోయి చచ్చిపోయిందని నీవు చూచినప్పుడు, నీ సంఘ కాబడితో నీ కర స్పర్శ లేక ఉప్పు స్పర్శ నీ చిలకరింపునప్పుడు, నీవు చిలకరించినప్పుడు దానితో దానికేమీ పనిలేదు. ఆ తర్వాత నీవు పరిశోధన కొరకై వెళ్లిపోతావు. నీవు చనిపోతూ పడకపైన పడి ఉండినప్పుడు నీ కొరకై మిగిలినది ఇక ఏమీ ఉండదు. కొద్ది నిమిషాల్లో నీవు చనిపోతావు. అప్పుడు ఆ మూట లోపల నీవు చూచుటకు ఆశపడతావు. ఈ రాత్రి అందులో ఉన్నదాన్ని చూడు, ఎందుకనగా అప్పుడు అది తిరిగిపోతుంది. బైబిల్ చెప్తున్నది, ఇప్పుడు నీవు ఉండినట్లుగా నీవు ఆరోగ్యముగా ఉండిన దినములలో నన్ను తిరస్కరించేది కనుక నీ మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు నేను నవ్వేదను. కాబట్టి ఈ రాత్రిలో మూటను పరిశీలించడం మంచిది. దేని గుర్చినదంతా ఏమై ఉన్నది? వెలుగులు, వెలుతురులు, ప్రలోకం నుండి వచ్చినటువంటి వెలుగులు, పటములు తీయబడుట, గొప్ప సూచికలు, ఆత్మ వివేచనలు, శక్తులు, భాషలతో మాట్లాడుట, భాషలకు అర్థము చెప్పుట, రాబోతున్న విషయాలు తెలియచెప్పుట, సువార్త శక్తి, రోగులను స్వస్థపరచుట, క్యాన్సర్ మొదలగును తీసివేసి స్వస్థత ఇచ్చుట, గుడ్డి వారికలను తెరవబడుట, అవన్నీ కూడా అదంతా ఏంటి? ఎందుకు? అదంతా పరిశుద్ధ గుండ్రాళ్ళు. జాగ్రత్తగా ఉండు, అది పొత్తిగుడ్డ కావచ్చును. ఆ విధముగానే బిలాము కూడా ఇస్రాయల్ లాంటి వారిని దేవుడు ఎందుకు శపించడు అని అతడేలా తలంచెను. అయితే అతడు చూడలేకపోయెను. రాయచితము చేటుకై ఇతని సర్పమును వారి ముందు వెళ్ళుచున్న కొట్టబడిన బండను చూచుటకు బదులు పొత్తి గుడ్డలను అతడు చూశాడు. ఈ రోజు కూడా అంతే. మెస్సయ యొక్క ఆయన చేయి గుర్తులు చూచుటకు బదులు కడవర దినాలలో ప్రజల మధ్య ఆయన చేతులను వాగ్దానం చేసినట్లుగా ప్రజల మధ్య అద్భుతాలు చూచుటకు బదులు లోతు దినాల్లో ఉన్నట్లుగా మనిషి కుమారుని రాకడవులను రాకడయందును ఉండును అని ఆయన చెప్పియున్నాడు. ఆ అద్భుతాలు సూచక్రియలు ప్రజల మధ్య ఆయన చేయుచుండుట ప్రారంభము కాగానే ఆయన సజీవుడని చూయించుకును. అదేంటి? అది పేదల మధ్య, దీనుల దీన జనుల మధ్య వారు వెళ్లిపోయి దాన్ని పిచ్చిభక్తి అని పిలిచారు. దాన్ని త్రోసిపుచ్చుతారు. అది నీకు దూరము కాకముందే పరిశోధించటం మంచిది. అవును, ఈ కంపు కొడుతున్న గొర్రెల కాపరులు జనులు వారి చుట్టూరుకు రానివ్వడం అరదు. వారక్కడే వారి గొర్రెలతో పండుకుని నిద్రపోతారు. వారు వేసి అది గడ్డిచాపైపైనే అదే నేలపైన లేదా వాటిని కాచుకుంటూ గొర్రెల దగ్గరకు వచ్చినప్పుడు వారు చూచే వాసన వలె ఉంటుంది. ఎవరికైనా తెలుసును, గొర్రెల కాపరి గొర్రెలను మేపునని, గొర్రెలతోనే కలిసి ద్వారం వద్ద పండుకునని తెలుసు, వాటితోనూ పండుకునని ఎవరికైనా తెలుసు. గొర్రెల పోవు ద్వారమును నేనే అని యేసు చెప్పినాడు. నేను పరిశుద్ధ దేశంలోకి వెళ్లే వరకు లేదా తూర్పు ప్రాంతాలకు వెళ్లే వరకు నేను తరచుగా అది ఎలాగూ అని ఆశ్చర్యపడుతూ ఉండేవాడును. ఏ విధంగా గొర్రెల కాపరులు గొర్రెలను లోపల పెట్టి ద్వారం వద్ద పండుకుంటారు అది నేను కనుగొన్నాను. అతని దాటకుండా గొర్రెలు బయటకు పోలేవు, అతని దాటకుండా తోడేలు లోపలకు రాలేదు, అతడే ద్వారమయ్యున్నాడు. హృదయం యొక్క ద్వారం వద్ద యేసు పండుకొని ఉన్నందుకు నేను ఆనందంగా ఉన్నాను. ఆయనకు అది తెలియకుండా మనము బయటికి వెళ్లలేము, ఏది చేయలేము, లేదా ఆయనకు అది తెలియకుండా లోపలికి ఏది రాలేదు. కాబట్టి ఆయన ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అది మనల్ని కేకలు పెట్టేవారిగాను, అరుపులు అరిచేవారిగాను, దేవుని స్తుతించే మా రక్షకుని కొరకు మా గుండెలు ద్వారమునొద్ద పండుకుని ఏదైనా లోపలికి వచ్చునేము అని హెచ్చరిక చేయుగాను అందుకు సంసిద్ధపరచుడి అని చెప్పువానిగా చేయును. అవును, ఎందుకని దేశానికి ఆవలెదుట దీనత్వము, జ్ఞానులు వారు మాగిలుగా పిలువబడ్డారు, నక్షత్రమును పరిశీలించిన వారు ఖగోళ శాస్త్రజ్ఞుడు. కొంచెం కాలం క్రితము నేను తూర్పు ప్రాంతంలో ఉన్నప్పుడు అదే విధముగా వారు ఇంకా ఉన్నారు. వారెంతో పేదవారు, ప్రజలను పొలినవారు. వారు ముగ్గురుగా వెళ్తారు, సాక్షాత్తు నేరుగా వీధుల్లోనే కూర్చుంటారు. వెళ్లి నేను అక్కడ ఇండియాలో ఉన్నాము, అక్కడ నుండి వారు వచ్చినది, ఇండియా నుండి వచ్చారు. ఇప్పుడు వారు చెప్తున్నారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి అని. వారు నక్షత్రము చూచినప్పుడు తూర్పు దిక్కున వారు ఉన్నారు. ఎరుషలేము పశ్చిమ దిశగా ఉండెను, కాబట్టి ఇండియాకు పాలస్తీనా పశ్చిమ దిశగా ఉన్నది. కాబట్టి వారు తూర్పు దిక్కున ఉండి ఆయన నక్షత్రము చూచి ఆయన ఆరాధించుటకు వచ్చారు. ఇప్పుడు ఈ మాగిలు వారెన్నడూ సమతలముగా కూర్చున్న వారు కారు. వారు ముఖాల మీద ముడుచుకొని చతికిలబడి కూర్చుంటారు. పగటిపూట వారక్కడ కూర్చుని ఉన్నారు. రాత్రిపూట వారికి పెద్ద గుండ్రని కట్టడము ఉంటున్నది. వారక్కడకు పైకి వెళ్లిపోయి ఈ గోపురంలో ఉండిపోతారు. వారు మంట వేసుకుని దేశముల గుర్చి, రాజ్యముల గుర్చి, పడిపోవటం గుర్చి, సామ్రాజ్యాల పతనాన్ని గుర్చి మాట్లాడుకుంటారు. మరియు ఒకే ఒక నిజ దేవుని వారు ఆరాధన చేస్తారు. అవును, నిజం. వారు విశ్వాసులు, వారు మహమ్మదీయులు. నిజంగా అది దానియేలు దినాల నుండి, మాదీయ పారశ్రీకుల నుండి స్థితి స్థాపకమొందినది. పేతురు చెప్పాడు అపోస్తుల కార్యం 10:35లో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, అయితే ఆయన ప్రతి జనములోనూ ఆయనకు భయపడి మరియు దేవునికి ఎవరైతే భయపడతారో వారు. అక్కడ ఉన్న ఆ మాగిలిని చూడు, దేవుని బహుమతి అయిన నక్షత్రమును చూచుచూ దాని గుర్తుపట్టారు. యెరూషలేములోని యాజకుల ముందు మత సంబంధమైన వారి మధ్యనే గుర్తించారు. అవునండి, ఆమేన్. ఒక మాగి ఒకనొక రాత్రి పవిత్రమైన అగ్ని చుట్టూ వారు కూర్చొని ఉండుట నేను చూచుచున్నాను. మనకు కొద్దిగా సమయం ఉన్నదా? పవిత్రమైన అగ్ని చుట్టూ కూర్చొని మాట్లాడుకుని తర్వాత లేచి వెళ్తారు. వారు ఆకాశమందరి వస్తువుల గురించి చదివారు, చదువుతారు. వాటన్నిటి గురించి వారు బాగా పరిచయం కలిగిన వారి ప్రతి ఒక్క కదలిక అందరు గుర్చి వారికి తెలుసును. కనుక ఒక రాత్రి వారక్కడ కూర్చున్నప్పుడు ఒకవేళ పాటలు పాడుచూ ఉన్నారేమో. ఈ గొప్ప విషయానికి వారు వెళ్లిపోయారు. వారు పట్టణము చేశారు. నక్షత్రం ఎక్కడ నిలబడుతుందో ప్రతి నక్షత్రాన్ని వారు ఎరిగి ఉన్నారు. దాని పేరుతో కూడా ఎరిగి ఉన్నారు. వారికది తెలుసును, ఎందుకనగా ఆకాశమందల వాటిని గుర్చి వారు చదివారు. ఆకాశమందల వస్తువుల్లో ఈ వింతైన ఒకటి వారిని ప్రేరేపణ చేసిందంటే అతిశయోక్తి కాదు. వారు ఆశ్చర్యపడ్డారు, భలే ఇక్కడికి వచ్చిన ఆ క్రొత్త వ్యక్తి ఎవరు? జరిగినదేదో అది కొత్తదే, అది అతీతమైనది, దైవ సంబంధమైనది. అది ఏమని పిలుచుచున్నది? అది ఏమని పిలువబడి ఉన్నది? తిరిగి లేఖనములోకి. వారు లేఖనంలో ఎరుగుదురు, ఎందుకనగా దానియేలు వారి యొక్క ప్రధాని అయ్యుండెను. అది మీకు తెలుసు, దానియేలు 2వ అధ్యాయం వారి పైన అతన్ని ప్రధానిగా చేసినని తెలుపుతున్నది. కనుక అతను వారికి ఉపదేశం చేశాడు. అనుమానం ఏమీ లేదు. ఒక రాత్రి వారి అక్కడ కూర్చుని లేఖనములు చదువుతూ ఉన్నారు. ఇందును గుర్చి చదువుతూ ఉన్నారు, ఈ రాజ్యములన్నీ అతడు చూచినని, అవి చివరకు ఏమైపోవును, మాదీలు పారస్తికులు ఇంకా ముందుకు రోములోకి కలిసిపోయినది. ఆ తర్వాత చివరిగా చేతి సహాయము లేక పర్వతములో ఉండి కత్తిరించబడిన రాయి అతడు చూశాడు. ఇది ఆ సమయమే కావలసి ఉన్నదని వారు అన్నారు. తరువాత ఆ సమయానికి ముందుగా ఇస్రాయెల్ యొక్క యాత్ర దినాలలో ఇస్రాయెల్ ను చూచి బిలాము చెప్పినది, యాకోబులో నక్షత్రము ఉదయించును అని అతను చెప్పినది పునః పలుకులు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆమేన్. ఆ సంగతులన్నీ వారు ఆలోచించిస్తున్నప్పుడు అదే సమయంలో క్రొత్త సందర్శకుడు కనిపించాడు. అది సహజంగా క్రీస్తు పైన నీ మనస్సును పెట్టినప్పుడు ఆయన యొద్దకు వచ్చు సమయము అదే. నీవు ఆయన గురించి ఆలోచన చేయుచున్నప్పుడు సహజంగా అటువంటి సమయములే ఆయన అగుపించు సమయమవుతున్నది. తెలుసా, నీవు మంచి చేయుటకు ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక మంచి నీవు చేయుచున్నప్పుడు నీకు సహాయం చేయుటకై ఆయన వచ్చున్నది అప్పుడే. అది అదే సమయం అవుతున్నది. వారు పైకి చూచినది, కొత్త సందర్శకుని దర్శించినది అదే సమయము తప్పక అవుతున్నది. అది వారిని పశ్చిమ దిశకు నడిపించుటకు ఆరంభించినది. వెంటనే వారు పశ్చిమ దిశకు పయనమవుటకు ప్రారంభించారు. టైగ్రిస్ నది దాటుతూ వెళ్లి అరణ్యముల గుండా, అక్కడి నుండి పర్వతాల గుండా, మట్టి దిబ్బల గుండా అలాగు వెళ్లిపోయారు. అక్కడ ఒక దైవ సంబంధమైన అతీతమైనది జరిగనని వారు ఎరిగి ఉన్నారు. మరి వారు ఎక్కడికి వచ్చారు? వారన్నారు, ఇది దానియేలు ప్రవచనమైతే ఘనమైన పట్టణమైన యెరూషలేము, భక్తి గల ప్రజల యొక్క ముఖ్య పట్టణము, వారి రాజును తప్పక స్వీకరించి ఉందరు. మనము అక్కడికి చేరుకున్నప్పటికీ ఇదంతా ఏంటో వారు తెలుసుకుని ఉంటారు అని వారు తలంచారు. మనకై మనము అర్థం చేసుకోము, మనం కేవలం మాగిలము, దీనులము, సాధారణమైన వారము. అయితే ఒకదాని కొరకై మనము ఎదురు చూచుచు ఉన్నాము. మన మధ్య ఒకటి లేచుట మనము చూశాము, అది ఒక చిన్న అతీతమైన విషయం అని వారు చెప్పుకున్నారు. వారు సంసిద్ధంగా ఉన్నారు, వారు వెళ్లిపోయారు. దీనులు దేవుని యొక్క నక్షత్ర వర్తమానికుని కనుగొంటానికి వారు వెళ్లిపోయారు. దేవుని యొక్క నక్షత్ర వర్తమానికుని వెంబడించు సంపూర్ణమైన వెలుగును వారు చేరుకునే వరకు వెంబడించారు. ఓ ప్రకటన 20, ప్రకటన 1:20 చెప్తున్నది, ఈ సంఘములకు నక్షత్రములు, ఈ దినాన మనమేమి చేయవలసి ఉన్నది? నక్షత్రపు కాంతిని మనము కనుగొనవలసి ఉన్నది. ఆమేన్. అదే ఆయన యొక్క మహిమను ప్రతిబింబం చేసేది, అదే ఆయన యొక్క శక్తిని ప్రతిబింబం చేసేది, అదే ఆయన యొక్క దైవత్వమును ప్రతిబింబం చేయునది. ఆ సంపూర్ణ వెలుగును మనము కనుగొనే వరకు దాన్నే వెంబడించుదము, పశ్చిమ దిశకే పయనించుము, ఇంకా సాగిపోవు. ఆ సంపూర్ణమైన వెలుగునొద్దకు మమ్మల్ని నడిపించుము. ఓ ముందుకు సాగిపోవు, దాని మూల్యమెంతైనా పర్వలేదు. పర్వతముల పైగా, అడవుల గుండెన, ఎక్కడైనా సరే, చివరికి వారు యెరూషలేములకు చేరుకున్నప్పటికీ, ఈ పెద్ద సంఘశాఖ సంఘమునొద్దకు వారు చేరినప్పటికీ, నక్షత్రం వారిని విడిచిపెట్టినది. వింతైన విషయమే, వారు అనుకున్నారు అది ఇక్కడే ఉండవలసి ఉన్నది అని వారు తలంచారు. కాబట్టి వీధుల్లోకి, పైకి, క్రిందకు, పట్టణంలోనికి వెళ్లిపోయారు. పాటలు పాడుకుంటూ, కేకలు పెట్టుకుంటూ, ప్రతి మూలలో వీధుల్లో గుండా వెళ్లిపోయారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పుదిపోవచ్చని, ఆయన ఎక్కడా? వింతైన విషయం, వారి సొంత వలయములలో వారికి జవాబు లేదు. నేను ఇప్పుడే భాషలతో మాట్లాడగలిగితేనే వారికి జవాబు లేదు. అప్పుడు వారికి జవాబు లేదు, ఇప్పుడు కూడా వారికి జవాబు లేదు. వారికి తెలియదు. వారి యొక్క మత వలయములో జ్ఞానులు యేసును కనుగొనలేదు. వారి యొక్క మత వలయపు ఆవలను, దాన్ని వారు కనుగొన్నారు. ఏ దినాల జ్ఞానులు, హృదయమందు జ్ఞానులైన వారు ఈ పెద్ద సంఘ శాఖల్లో దాన్ని కనుగొనలేరు. వారికి జవాబు లేదు. ఏంటి ఈ దైవిక స్వస్థతంతా జరిగించబడుట? వారంటారు, ఏంటి ఇదంతా? భాషలు, భాషలకు అర్థం చెప్పుట, ప్రవచనములు, ఏది? మెస్సయ సూచనలు. ఓ అదంతా బుద్ధిహీనత, దానికేమీ లేదు, దానికేమీ లేదు, దాంతో పని లేదు. చూశారా, వారికి జవాబే లేదు. అప్పుడు వారి యొద్ద అది లేదు, ఇప్పుడు వారి యొద్ద అది లేదు. అయితే అదొకటి చేసినది, అది వారిని పరిశోధించినట్లుగా చేసినది. మన యొక్క సహోదరుడు డూ ప్లెసిస్ ఇప్పుడే దాన్ని అతను తీసుకున్నట్లుగా ఉన్నది. వారు వెనుకకు వెళ్లిపోయారు. నిద్రిస్తున్న కన్నికలు కొంత నూనెను కొనటానికి తిరిగి వెళ్లిపోయారు. అయితే అది ఆయన వచ్చినప్పుడు, వారు దాని కొరకై వెళ్లినప్పుడు, కాబట్టి ఈ గొప్ప సంఘాలని వెనుకకు వెళ్లిపోతూ, అరే ఒకవేళ మనము సగం విడిచిపెట్టి ఉన్నామేమో, అది కడిగొంటానికి మంచిదేమో అని చెప్పుచున్నప్పుడు, మనం ఇప్పుడు ఎంత దగ్గరగా ఉన్నామో. వారు దాన్ని పొందుకోరు. అది జ్ఞాపకముచ్చుకో, వారు ఎప్పుడు కూడా, ఎన్నడు కూడా అది పొందుకోలేరు. వారు చనిపోయారు, మరియు వారు చనిపోయారు, చనిపోయారు. అదంతే, వారు జీవమునకు రారు. జ్ఞాపకముచ్చుకో, ప్రభు నామమున నేను మాట్లాడుతున్నాను, ఇది టేప్ మీద ఉన్నది. అవునండి, వారు ఎన్నడు, ఎన్నడు కూడా జీవంలోనికి రారు. వారు అయిపోయారు. ఆ కారణము చేతనే వారి ప్రకటనలో నేను ఆసక్తిని చూపను. ఒక దాని ఎందు నేను ఆసక్తి చూపుతాను. ఇచ్చయించు ప్రతివాడు అని ఎంత గట్టిగా నేను పగలగొట్టవలను అంతగా పగలగొడుతాను. సంఘశాఖ ఉత్పన్నత కాదు, కాని యేసుక్రీస్తును తిరిగి తెచ్చుటకు. అవునండి, ఈనాడు సంఘశాఖల్లో కాదు, అది దేవునికి విరోధమైనది. ఎల్లప్పుడూ కూడా ఆవిధముగానే ఉన్నది, ఎల్లప్పుడూ కూడా ఆవిధముగానే ఉండును. బయట దేవుని అది బయట బంధిస్తుంది, దైవికమైన ప్రతిదాన్ని అది విసర్జిస్తున్నది. అది జీవమునకు ఏనాడు రాదు. కాబట్టి అది ఈ క్రిస్మస్ కు ఏలాంటి వ్యత్యాసం లేదు. అది మొదటి క్రిస్మస్, అది ఒకే విషయం. ఆ మాగీలు నగరంలోని ఎత్తైన స్థలాలకు, దిగువ స్థలాలకు వెళుతూ, ఆయన ఎక్కడా, ఆయన ఎక్కడా, ఓహో, నన్ను ఇక్కడ ఒక నిమిషము నిలుపు చేయనివ్వండి, నా యుద్ధ ఫిలిం ఉన్నది. ఇప్పుడు అది ఇక్కడ నా యుద్ధ లేదు. ఒక వైద్యుని వద్ద, ఒక వైద్యురాలి వద్ద ఉన్నది. డాక్టర్ లిల్ డిలీ, నా కుటుంబంలో స్వస్థత నొందిన ఒక స్త్రీ వైద్యురాలు ఆమె. ఆమె వద్ద ఇప్పుడున్నది 3 minutes till midnight, మధ్యరాత్రికి 3 నిమిషములు. ఆ యూదులు ఇప్పుడు వారి స్వదేశానికి వారు ఏమి చేయుదురో అని ప్రభు చేత పలకబడినట్లుగానే వారిప్పుడు వారి దేశానికి వచ్చుచున్నారు. ఆయన రెండవ రాకడకు ముందుగా వారది చేయుదురు. ఒక దినము ఒక సహోదరుడు ఇస్రాయల్ దేశానికి వెళ్ళచు, నేనెక్కడికి వెళ్లగలనా అని ప్రశ్న అడిగాడు. అతన్ని తృణీకరించింది. ఇస్రాయల్ ఒక జాతిగా వచ్చును, ఒక వ్యక్తిగా కాదు, ఒక జనాంగముగా జన్మించును, ఒక దేశముగా అది వచ్చును. అయితే చూడు, ఆ దినులైన యూదులు అక్కడ ఇరాన్ లోను పలు విధాలైన స్థలాలలోనూ అక్కడ ఉన్నారు. లైఫ్ పత్రికలో మీరు చదివిందురు. ఆ విమానములు ఎక్కుటకు వారు ఇష్టపడలేదు, ఏ ఒకటి వారు చూడలేదు. వారు పాత కర్ర నాగాలతో మొదలైన వాటితో దున్నుతున్నారు. ఎందుకని రబ్బి అడుగు వేశాడు అక్కడ? ఇంకా అన్నారు, ఒక నిమిషం ఆగు, మనము మన యొక్క స్వదేశానికి వెళ్ళినప్పుడు పక్షరాజు రెక్కల మీద వెళ్ళదమని మన ప్రవక్త మనతో చెప్పలేదా? హోహో, వారు వచ్చి టీడబ్ల్యూ విమానం ఎక్కి లేచిపోయారు. మోటార్ వాహనాల ద్వారా వారు వెళ్తారని ప్రవక్తకు తెలియదు. అది పెద్ద పక్షరాజు వలె వారికి కనిపించినవి. గాలిలో పక్షరాజు వలె వారు వెళ్లిపోయారు. కాబట్టి ప్రవక్త చెప్పాడు, మీరు తిరిగి వచ్చినప్పుడు, అది 2500 సంవత్సరాల క్రితము. హోహో దేవా, 2500 సంవత్సరాల క్రితము. రోమీల ద్వారా వారు బంధీలుగా తీసుకునబడి లోకం యొక్క గాలుల్లోనికి చెదిరిపోయారు. వారు అలాగూ అవుదురని ఆయన చెప్పాడు. నేను వారిని మరవను, నేను వారిని తిరిగి మరలా తెచ్చదను. అయితే నేను వారి కన్నులు మూయబోచున్నాను, తద్వారా అన్ని జనుల నుండి నా నామము నిమిత్తము ఒక ప్రజను నేను తీసుకుందను, వారికి నా పేరు పెట్టుదును. ఆ దినము ముగిసిన తర్వాత వారిని మరలా నేను సమకూర్చుదును. వారు తమ గృహాలకు తిరిగి చేరిన తర్వాత ఈ సంగతులు ఎదుకు వారు వచ్చెదరు. వారు తిరిగి లేచి వచ్చిన యెషయా చూశాడు. పక్షరాజు రెక్కలపైన అని అతడు చెప్పాడు. అక్కడ వృద్ధులైన రబ్బి కూర్చుని ఉంది. కడవరి కాలంలో మేము గృహానికి వెళ్ళుదుమని, పక్షరాజు రెక్కల మీద వెళ్తామని మా యొక్క ప్రవక్త చెప్పాడు అని చెప్తాడు. విదేశాన్ని గుర్చి వారు ఖచ్చితంగా చెప్తారు. వారక్కడ దిగినప్పుడు వృద్ధుడైన వారిని, గుడ్డివారిని, కుంటివారిని వారి యొక్క భుజముల నుండి వారిని మోసుకుని వెళ్తున్నారు. వారితో ఒక పర్యవేక్షణ జరిగినది. టేప్ పైన అది నా యుద్ధ ఉన్నది. అడిగారు, మీరు ఇంటికి వచ్చేదరా, మీ స్వదేశానికి వచ్చేదివా, మీ స్వదేశంలో ఇక్కడ చచ్చిపోవుడికై వచ్చారా అని అడిగితే, లేదు, మెస్సీ అని చూచుటకు మేము వచ్చితిమి. ఓ సహోదరుడా, ఏంటి విషయం? వారి సంఘానికి జవాబు లేదు. ఏంటి విషయమేంటి సహోదరుడా? మనం అంత్యకాలంలో ఉన్నాము. సాయంకాల వెలుతురులు ప్రకాశిస్తున్నప్పుడు సంఘములోనికి తిరిగి పరిశుద్ధాత్మ శక్తి ఆరంభములు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉండగను. ప్రవక్త చెప్పాడు, అస్తమయ కాలమందు వెలుతురు ఉండును అని. వారెందుకు ఇక్కడ కొడుకునుచున్నది? సంఘానికి జవాబు తెలియదు, సంఘానికి తెలియదు, వారి జవాబు లేదు. అయినను అక్కడ ఉన్న అనుబాంబు వారి నిమిత్తమై జవాబు కలిగి ఉన్నది, ఖచ్చితం. అయితే మనము సాయంకాల సమయంలో ఉన్నాము. మనము అనుకున్న దానికంటే ముందే ఉన్నాము. నిజం. ఏ మాగిలకు, వేచల్లో పైకి క్రిందికి తిరుగుచున్న మాగిలకు వారికి జవాబు లేదు. ఏమి జరిగినది, ఏమి జరిగినది? చివరికి వారు దీన్నే వెంబడించినట్లు మనం చూచున్నాము. అది అక్కడికి చేరిన తర్వాత వారు దాన్ని కనుగొనలేకపోయారు. పట్టణములు వారు ఎటువంటి జవాబును పొందలేకపోయేది. వారి యొక్క మత సంబంధమైన మండలాలలో వారు జవాబును పొందలేకపోయేది. లేదు, ఇప్పుడు కూడా వారు అలాగు పొందరు. ఎక్కడ వారు పొందలేదు? యెరూషలేమునందు ఎటువంటి దైవిక సంబంధమైన సూచన గుచ్చి వారు ఏమి ఎరగకుండిరి. ఏ రకమైన అతీతమైన సూచన గుచ్చి నువ్వు మాట్లాడుతున్నది? ఓ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి, మేము దానిని వెంబడించుతిమి. అది ఎక్కడ ఉండును? నేను దాన్ని చూడలేదు. దాని గురించి మాకేమీ తెలియదు. అది ఖచ్చితంగా లేఖనమును నెరవేర్చుచున్నది. వారి యొక్క మత సంబంధమైన మండలాల యందు వారికి జవాబు లేదు. ఈ రోజు కూడా అది వారికి దొరకలేదు. ఏంటిది భాషలతో మాట్లాడటం, రోగులు స్వస్థపరచుట, ఈ అద్భుతాలు మొదలైనవి చేయుట, లేచి నిలబడి అరుపులు అరుచుచూ కేకలు పెట్టుట, ఈ రకరకాలైన సంగతులన్నీ ఏంటి? గతంలో అక్కడ బైబిల్లో వారు చేసినట్లుగా వినిపించుచున్నవే ఆ బుద్ధిహీనత. దానికది ఏమీ లేదు. అతీతమైన దాని గురించి వారికి ఏమీ తెలియదు. ఎందుకని? అది ఇక్కడికి వచ్చినది. వారు దీపం యొక్క నక్షత్రమును లేక వెలుగు యొక్క నక్షత్రమును వారు వెంబడించారు. వెలుగు నక్షత్రమును ఆ సంపూర్ణమైన వెలుగు వద్దకు నడిపించు దేవుని దిక్సూచిని వారు వెంబడించారు. హో పశ్చిమ దిశకు నడిపింపు ఇంకా సాగుతూనే ఉన్నది. హో బెత్లహేం యొక్క నక్షత్రము ఆ యొక్క సంపూర్ణమైన వెలుగు వద్దకు మళ్ళీ నడిపించును. ఇక్కడ మేము ఆయన నక్షత్రమును పశ్చిమ దిశ సూచితిమి. కేవలం అది ఏ రకమైన నక్షత్రము? ఆయన సంగపు నక్షత్రం, పరిశుద్ధాత్మ మానవుల్లో కదలుట. మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజింప వచ్చితిమి. ఆమేన్. అదే ఇదే ఉన్నది. జ్ఞానులైన పురుషులు, జ్ఞానులైన స్త్రీలు, హృదయమందు దీనులైన వారు మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన మేము ఆరాధింప వచ్చితిమి. ఓ అతీతమైన విషయాల గురించి వారికి ఏమీ తెలియదు. వారికి వెలుగును గుర్చి ఇంకా ఇతరమైన వాటి గురించి వారికి ఏమీ తెలియదు. వారికి దాన్ని గురించి ఏమీ తెలియదు. అది వారిని ఉత్తేజపరిచినది. నిజం ఈ రోజు అంతే. ఆయన దాని గురించి వారికి ఏమీ తెలియదు. మత సంబంధమైన దానికేమీ తెలియదు. ఈదరమును కూడా దాని గురించి వారికి ఏమీ తెలియదు. గమనించు, ఇది నేను ఇష్టపడుతున్నాను. ఓ మంచిది అనేది ఇదే. వారు సంఘశాఖ సంబంధమైన మండలంలో ఉన్నంత వరకు నక్షత్రం వారికి అగుపించలేదు. అది ఎరుషలేము గుమ్మముల ఆవలకు వెళ్లిపోయి అక్కడ నిలిచిపోయినది. సహోదరుడా, బయట ఉండిపోయినది. సమస్తాప సంఘముల మండలాలలో వారు నడిచినంత వరకు బయట ఉండిపోయినది. ఆయన ఎక్కడా? నిజం. మీ సంఘ కాపర్లకు దాన్ని గురించి తప్పక ఒకటి తెలిసి ఉండవలెను. రబ్బీలైన మీరు, యాజకులైన మీరు, ఇదంతా ఏంటి? ఇంకా మీరు మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు, ప్రెస్బిటేరియన్ వారు, కత్తలిక్ వారు, ఆ విధముగా పాత సంఘములైన మీరు, దాని నిమిత్తమే తప్పక జవాబు మీరు కలిగి ఉందరు. ఆయన ఎక్కడా? ఓ చూశారా, దాని గురించి వారికి ఏమీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి వారైన మీరు, వారు బయటకు వచ్చు వరకు ఇంకా వారి చీకటిలో వారు ఇండి ఉన్నారు. వారు పట్టణంలో ఉండి బయటికి వచ్చిన వెంటనే తిరిగి నక్షత్రం అక్కడ ఉండి ఉండెను. మహిమ, నా ప్రజలారా, దానిలో నుండి బయటికి రండి. ప్రభు సెలవిస్తున్నాడు, బబులోన్ నుండి బయటికి రండి, గంధర గోళముల నుండి బయటికి రండి, మీ మూడు సిద్ధాంతాల నుండి, మీ స్వంత కల్పితముల నుండి మీరు బయటికి రండి, నేను మిమ్మల్ని చేర్చుకుందను అని ప్రభు సెలవిస్తున్నాడు. వారి అపవిత్ర మాటనే ఉట్టుకుడి. సంఘములో వారి బీట్నిక్ ఆటల విందులు, ఇంకా బొంకో మరియు ఇతరమైన చెత్తను, నాట్యాలను, ఆ మురికి వాటిని ముట్టుకుడి. కొంచెం కాలం క్రితమే ఇక్కడే నా తల్లి నన్ను పిలిచి ఇలా అన్నది, బిల్ కొంచెం ఇక్కడికి రా అని. ఆమె ఇక్కడ ఈ రాత్రి ఒక చోట ఆలయంలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. నేను వెళ్లిపోయి ఏంటి విషయం అని అడిగాను. వారు నన్ను అక్కడికి పిలిచారు. ఇక్కడే ఇండియానాలో పెద్ద మెథడిస్ట్ సంఘం ఉన్నది. అందులో ర్యాక్ అండ్ రోల్ విందు ఉన్నది. వారు సంఘ కాపని పర్యవేక్షణ చేశారు. అతను చెప్పాడు, ర్యాక్ అండ్ రోల్ కళలోని అందాన్ని మెథడిస్ట్ సంఘం మర్చిపోయినది, ఎంతో కాలమైనది అని. దయ్యం పట్టిన వాడు, దేవుని గుర్చి ఏమీ తెలియదు. హాటెంటాట్కు ఐగుప్తు యోధుని గుర్చి తెలిసిన దానికంటే దేవుని గుర్చి ఏమీ తెలియదు. వారికి మంచు చెప్పులను గుర్చి కుందేలుకు తెలిసిన దానికంటే ఏమీ తెలియదు. ఒకటే ఒకటి, నీ వెరిగిన స్థలానికి నీ వచ్చావు. అది కేవలం వేదాంతం, ఒక మనిషి తయారు చేసిన మూడు సిద్ధాంతము. పరిశుద్ధాత్మ శక్తి నీ లోపలికి వచ్చినప్పుడు నీవు దేవుని ప్రవక్తను అంగీకరిస్తావు. పరిశుద్ధాత్మ యొక్క దేవుని వరమును నీవు అంగీకరిస్తావు. ఎంత ర్యాక్ అండ్ రోల్ నీ ఆలయంలో ఉన్నప్పటికీ జాన్ వెస్లీ బోధించిన స్వార్త ఎందుకు నీవు తిరిగి వెళ్ళు. అందులో నీకు ఎంత ఉన్నదో చూడు. కొట్టబడిన దారుల నుండి తప్పించుకుని పోయి జాన్ స్మిత్ యొద్దకు తిరిగి వెళ్ళు, లేక బాప్టిస్ట్ యొద్దకు, మార్టిన్ లూథర్ యొద్దకు తిరిగి వెళ్ళు. అది ఏంటి? ఈ దినమున అతీతమైన దాన్ని వారు తెలుసుకోలేదు. అవునది నిజం. దైవిక స్వస్థతను గురించి మెథడిస్ట్ సంఘమునకు ఏమీ తెలియదు. అక్కడ జాన్ నిలబడి ఉండి దైవిక స్వస్థతను బోధిస్తూ ఉండగా ఇంగ్లాండ్ పెద్ద సంఘములో కొందరు వచ్చి అతని ఎగతాలు చేసి నక్కలను, అడవి కుక్క గుంపులను వదిలిపెట్టింది. అతను తన ముఖం వైపునకు తన వ్రేలు చూపుకుంటూ మూడు సార్లు, మీ కొరకు నేను ప్రార్థించమని మీరు కోరు వరకు సూర్యుడు మీ తల్లపై నుండి అస్తమించడు అని చెప్పాడు. అతని కొరకు జాన్ వచ్చి ప్రార్థించమని వేడుకుంటూ ఆ సాయంకాలమే అతడు చనిపోయాడు. ఎందుకని మెథడిస్ట్ సంఘం దాన్ని తిరిగి పొందుకోకూడదు? ఎందుకని? ఎందుకనగా అది చచ్చిపోయినది. అవును, ఆ మూటల లోపల చూచుటకు నీవు భయపడుతున్నావు, కారణం అది నీ యొక్క పాపములను బయలుపరుస్తున్నది. మెథడిస్ట్ వారైన మిమ్మలను తిరిగి మూటలో చూడమని నేను పిలుచుచున్నాను. బాప్టిస్ట్ వారైన మిమ్మలను తిరిగి మూటను చూడమని మిమ్మల్ని నేను పిలుచుచున్నాను. మిమ్మలను ప్రశ్నలైన వారైన మిమ్మలను అందరినీ, పెంతికోస్తు వారైన మిమ్మలను, కేథలిక్ వారైన మిమ్మల్ని దేవుని యొక్క క్రిస్మస్ బహుమతిని ఇప్పుడు తిరిగి చూడమని పిలుచుచున్నాను. బహుమతి వైపునకు తిరిగి చూడుడి, పెట్టెను పరేయండి, బహుమతిని స్వీకరించుడి. అది అదే శాంటాక్లాజ్ యొక్క పైపై మెరుగులను నుండి పరిపో, దేవుని యొక్క బహుమతి ఎద్దుకు తిరిగి రా, పరిశుద్ధాత్మకు తిరిగి రా. ఓ, అది అనేకమైన వాటిని బయలుపరచునని నాకు తెలుసు. అయితే అదే నీకు కావలసి ఉన్నది, శుభ్రము చేయనది, వేగముగా వెతుకున్నది నీకు కావలసి ఉన్నది. మంద అదెంతో కఠినమైనదని నాకు తెలుసు. అయితే మనం అది పొందుకోవలసి ఉన్నది. అది దేవుని యొక్క వాక్యము. అవునండి, అది నీకు మేలు. అవును, అవునండి. ఆయన యొక్క ఆ యొక్క పట్టణమును వారు తాకినప్పుడు ఏదో పొరపాటు ఉండని వారు తెలుసుకున్నారు. వెలుగు వెళ్లిపోయినది. ఈ సంఘ శాఖలో వారు చేరిన వెంటనే వెలుగు వెళ్లిపోతుంది. విషయం ఏంటి? ఆయన ఎక్కడ, ఆయన ఎక్కడ అని అరుపులొచ్చుటకు ప్రారంభించింది. నిజంగా దానిక్కడే నేను కనుగొంటాను. ఇది పురాతన కాల మందలి సంఘశాఖ. ఎంతో కాలం నుండి ఇక్కడ ఉండి ఉన్నది. ఇది సంఘశాఖలకు ముఖ్య పట్టణము, వాటికన్ సిటీ. భలే, నిజం. నేను తప్పకుండా చేయవలసి ఉన్నది. ఆయనకు తప్పక ఇక్కడే నేను కనుగొనవలసి ఉంటున్నది. ఆయన ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయన నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు అని చెప్పబడు క్రీస్తు ఎక్కడ? అస్తమయ కాలమున వెలుతురు కలుగును అని చెప్పిన ఆయన ఎక్కడ? నేను చేయి కార్యములు మీరు చేతురు అని చెప్పిన ఆయన ఎక్కడ? ఆయన ఎక్కడ, ఆయన ఎక్కడ? వెలుగు బయట ఉండిపోయినది. వారు ఆ వస్తువు ఆవల తాకిన వెంటనే పట్టణానికి ఆవల ఉండిపోయారు. తిరిగి వెలుగు అక్కడ అగుపించినది. అస్తమయ కాలమున వెలుతురు ఉండును మహిమ మార్గమును నీవు నిజంగా లేక తప్పక కనుగొనేదవు. ఆ యొక్క నీటి మార్గమున ఈ దినమున వెలుగు ఉన్నది. ప్రశస్తమైన యేసు నామములో పాతిపెట్టబట్టి యవనులు వృద్ధులు, మీ పాపముల కొరకై పశ్చాత్తాపము కండి. నిజంగా పరిశుద్ధాత్మ మీ లోపలికి వచ్చును. సాయంకాలపు వెలుతురులు వచ్చి ఉన్నవి. దేవుడు క్రీస్తు ఒకటే ఉన్నాడు, అది వాస్తవం. అవును సహోదరుడా, అవునండి. మీ పాపములన్నిటికీ పశ్చాత్తాపులు కండి, పశ్చాత్తాపులు కండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కానుక, నిజముగా మీలో ప్రవేశించును. ఓ, ఆయన తలుపు వద్దరే ఉన్నాడు, నన్ను లోపలికి రానివ్వు. నీవు అనుమతించితే నన్ను లోపలికి రానివ్వు. నేను నీతో కలిసి భోజనము చేయదును. ఈ విషయాలు నీకు నేను బయలుపరచదను. అతీతమైన దాన్ని నేను నీకు చూయించదను. నేను నీ రోగమును స్వస్థపరచదను. నేను లోపలికి వచ్చుటకు నీవు అనుమతించినట్టయితే నీకై వీటన్నిటినీ నేను జాగ్రత్త తీసుకుంటాను అని ఆయన అడుగుచున్నాడు. ఏ దినమున దేవుని యొక్క బహుమతి మూట పరిశుద్ధాత్మ రూపమున చుట్టబడి ఉన్నది. ఇది చుట్టబడి ఉన్నది. తదుపరి అది దేవుని కుమారునిగా పిలువబడుచున్నది. దేవుని యొక్క బహుమతి మూట పైకి తీసుకునబడి మరలా చుట్టబడి తిరిగి పంపించబడి ఉన్నది. ఆమేన్. అప్పుడు దేవుని కుమారునిగా చుట్టబడి ఉండెను. అది ఈ దినాన దేవుని కుమారులలో చుట్టబడి ఉన్నది, సంఘముగా పిలువబడుచున్నది. అవునది నిజం. దేవుని యొక్క బహుమతి బూట ప్రజలేడలా చుట్టబడి ఉన్నది. మరి ఈ దినాన వారు తృణీకరించారు. ఆ దినమున వారు తృణీకరించట్లుగానే ఇంటి యజమానుని వారు బయల్జెబూబు అని పిలిచినట్లయితే సోది చెప్పు వాడని పిలిచారు. ఎందుకనగా ఆయన తలంపులు వివేచింపగలిగను, మరి ఎక్కువగా అతడు చేయును. ఇంటి యజమానుని వారు, ఓ, మనం అది చూద్దాము. మాగీలు దాన్ని వారు స్వీకరించారు. వారు పేదవారు, దీనులు, వింతైన వెలుగును వారు చూశారు. ఇక్కడ మరొక విషయాన్ని నేను తాకాలనుకుంటున్నాను. వారు ఆ వెలుగును చూచినప్పుడు వారు ఆనందించారా? బైబిల్ చెప్తున్నది వారు అత్యానంద భరితులై అని తెలుపుతున్నది. వారు కొంచెం బిగ్గరగా కేకలు వేశారని అనుకుంటున్నాను. అలాగని మీరు తలంచట్లేదా? అలాగని నేను తలంచుచున్నాను. అక్కడ ఉన్నటువంటి పాత సంస్థాపక సంఘము ఒక దాన్ని కనుగొనవాలని ఎంతో కాలమని ప్రయత్నించినను. అక్కడ ఉండుటకు అక్కడ ఉంటే వారు చూశారు. వారు గవిని అవతలకి వచ్చినప్పుడు దురాన పరిశుద్ధాత్మ వెలుగు ప్రకాశించిన వారు చూశారు. మహిమ నక్షత్రం వారిపైగానే వెలాట వారు చూశారు. వారెంతో ఆనందించారు. వారు అత్యానంద భరితులైపోయారు. తానెంతగానో తబ్బిబ్బులైపోయినప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడు? బాల్యమును గుచ్చి వారు తబ్బిబ్బులై అత్యంత భరితులు పోయినప్పుడు నీవేం చేస్తావు? ఓ హుర్రే హుర్రే, తబ్బిబ్బులైపోయాను, తబ్బిబ్బులైపోయాను, మిమిటి బామ్ అని కేకలు పెడతావు. ఇంట్లోని వారంతా పరుగులు తీయలాగా అతడు చేస్తాడు. ఓహో, అవును కదా, నీవు అత్యంత భరితులై పోయేప్పుడు మహిమ హల్లెలూయా అని కేకలు పెడతావు, ప్రభుకి స్తోత్రం అని అంటావు. అవునది నిజం. అత్యానంద భరితులైనప్పుడు అక్కడ నక్షత్రమున్నది, మమ్మల్ని నడిపించము. ఓ, ఈ సంఘ శాఖ నుండి మమ్మల్ని తీసుకునము, ఆ పరిపూర్ణ వెలుగులందుకు మమ్మల్ని నడిపించము. పశ్చిమ దిశకు నడిపించుచున్నది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నీ యొక్క పరిపూర్ణ వెలుగునందుకు మమ్మల్ని నడిపించము, అలాగే సాగిపోతూ ఉండు. వెలుగునందుకు నక్షత్రం నడిపించవలసి ఉండెను. చివరకు శిశు పైన అదే నిలిచిపోయినది. కొద్ది నిమిషాలు, సరేనా? సరే. ఆయన పేదవారైన చేపలు పెట్టే వారికి ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు, ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ మూట లోపల ఏమున్నది? అవిధ్యాపరులను, పామరులైన పేద జాలులకు బయలుపరచబడిను. తమ స్వంత పేరునే వ్రాయలేనటువంటి మనుషులకు తనకు తాను బయలుపరుచుకున్నాడు. సంఘములో వారు సంఘ పరిచారకులు, పరిచారకుడు లేక ఇంకేదో వారు కాలేదు. అది వారు కాలేరు. అసలు విద్యలేని పామరులు వారు, అసలు విద్యలేని వారు. అయ్యో, వారు ఘోరమైన వారే. కనుక వారికి ఆయన బయలుపరుచుకున్నాడు. ఎన్నికలేని వారికి, ఎవరైతే త్రోసివేయబడ్డారో అలాంటి వారికి, వారికి ఆయన బయలుపరుచుకున్నాడు. ప్రేమించబడిన వారికి బయలుపరుచుకున్నాడు. ఎవరైతే ప్రేమకు నోచుకోరు వారికి ఆయన ప్రేమయ్యున్నాడు. రోగులకు వారికే స్వస్థత కావలసి ఉన్నది. అది ఏమైనదో చూచుటకు, ఆ మూటలోకి వారు చూచుటకు ఇష్టపడేది. ఆయనకు ఆయనే వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆకలితో ఉన్నవారికి ఆయన రొట్టెలతో చేపలతో వారిని పోషించాను. ఎంతో దాని గురించి నేనెంతో వ్రాసుకున్నాను. అయితే మనమది దాటవలసి ఉన్నది. చూశారా, ప్రేమింపబడని వారెవరున్నారో అట్టి వారందరికి ఆయన బయలుపరచుకున్నాడు. ఎవరికి వారు అవసరం లేనప్పుడు మూఢులని వారిని పిలిచిరి, వారికే ఆయన తనకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. నేను వారిలో ఒకడినని పిలువబట్టానికి నేను ఆనందిస్తున్నాను. అవునండి, ప్రేమకు నోర్వలేని వారు, అయోగ్యులు, వ్యాధితోనూ అక్రమతోనూ ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, వారికి ఆయనే బయలుపరుచుకున్నాడు. అవునండి, ఆకలితో ఉన్న మరి ఒక వ్యక్తిని గురించి నేను ఆలోచించేస్తున్నాను. ఒక దినాన ఆకలి హృదయంతోనున్న ఒకడున్నాడు, పేరు పౌలు. అప్పుడు సౌలు ఆకలితో ఉండి దమస్కు మార్గాన వెళుతున్నాడు. ఏమి చేయాలో అతనికి తెలియలేదు. దేవునికి ఒకటి చేయాలని అతను కోరుకున్నాడు. ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినది. సౌలా, సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావు? ఆకలి హృదయంతోన్న పౌలుకు ఆయన బయలుపరుచుకున్నాడు. ఒక అపఖ్యాతితో ఉన్న స్త్రీకి, శిక్ష విధించబడిన బరబ్బాకు ఆయన తనకు తాను బయలుపరుచుకున్నాడు. అవునది, నిజమే. ఆకలి హృదయంతో ఉన్న ఒక మనిషికి, అపఖ్యాతి గల ఒక స్త్రీకి, విలువేయబడిన వీరందరికీ ఆయన బయలుపరుచుకున్నాడు. అపఖ్యాతితో ఉన్న ఆ స్త్రీకి, ఆ స్త్రీని నేను ఆలోచించేస్తున్నాను. ఆమె నిమిత్తమై ఒక్క క్షణం నాతో ఒక నిమిషం ఓపిక పట్టండి. బైబిల్లోని పరిషేయుడు సీమోను, అతడు కూడా ఈ బహుమతిని ఎరగాలని కోరుకున్నాడు. అయితే తన స్వార్థపూరితమైన ఉద్దేశంతోనూ, తన యొక్క సొంత అభిమతంతోనూ అతను దాన్ని ఎరగాలని ఆశపడ్డాడు పరిషేయుడు. కాబట్టి అతను ఏమి చేశాడు? అతను ఒక పెద్ద విందు చేశాడు. ఒక తమాషా చేద్దామని అతను ఊహించాడు. బైబిల్ గ్రంథము సువార్త కథ దాన్ని మనకు దయచేస్తున్నది. ముగించక ముందు ఇప్పుడు ఒక నిమిషం అది చూడు. అక్కడ అతడు ఉన్నాడు. యేసు రావాలని అతను అనుకున్నాడు. ఎందుకనగా పరిషేయులు నిజంగా యేసును ప్రేమించారని నేను అనుకున్నాను. ఎందుకనగా అతనికి సరిపడినవి ఏమీ లేవు. అతడు ఒక కఠినుడైన పరిషేయుడు. అతను యేసును ద్వేషించాడు. కనుక ఆయన అక్కడకు క్రపించాలని, కొన్ని పరిహాసాలు ఆయనపై చేయాలని, ఆయన నిజంగా ప్రవక్త లేదా కాదా అని చూడాలని అతను అనుకున్నాడు. కనుక కబురు పంపి ఆయన రమ్మని కోరాడు. వార్తావహుడు పరిగెత్తుకుని వచ్చాడు. బహుశా దుమ్ము కొట్టుకుని ఇంకా ప్రజలు అక్కడికి నడుచుకుంటూ వెళ్లాడు. బహుశా యేసు ప్రజలను స్వస్థపరచూ ఉండుండవచ్చు, స్వస్థతలు చేయిచూ ఉండెను. ఆయన అలసిపోయాడు. చివరికి ఒకవేళ పేతురు అన్నాడు అనుండవచ్చు, ఈ రోజు నీవు ఆయన చూడలేవు. అతడు అన్నాడు, అయితే అయ్యగారు, నా యజమానుడు రబ్బీ సీమోను, ఇక్కడ యూదాలో ఉన్న ఒక పెద్ద సంఘానికి సంఘ కాపరి అతడు. నీ యజమానుడు వచ్చి అతన్ని చూడమని అతడు ఆహ్వానించాడు. ఓహోహో, ఆయనకున్నటువంటి ఎటువంటి పెద్ద పేరు అది! చూశారా, నీవు అతన్ని చూడవలసి ఉన్నది అని అతడు చెప్పాడు. సరే, అలాగే నిన్నే అక్కడికి తీసుకుని వెళ్తాను, ఆయన ఏమి చెప్పునో చూద్దాం అని అతడు అన్నాడు. కాబట్టి గుంపులోకుండా నెట్టుకుని వెళ్లారు. సంజి వేళ కావస్తున్నది. యేసు అలసి నిరసించిపోయాడు. ఇక్కడకు ఈ చిన్న వార్తాహోడు వచ్చాడు క్రీస్తు యొక్క సన్నిధానంలో. హో, ఆ వార్తాహోని యొక్క విషయమేంటో అని తరచుగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అతనిలో ఉన్న తప్పిదమేంటి? యేసుకు సమీపంగానే నిలబడి ఇంకా పరిషేయుని యొక్క వర్తమానమునే కలిగి ఉన్నాడు. నీవు వచ్చి నా యజమాని చూడమని. అదేంటో నీకు తెలుసా? అతడు ఒక విందు అక్కడ ఉన్నది. అతనికి ఒక ఘనత గల అతిథిగా నిన్ను రమ్మని అతడు కోరుచున్నాడు. ఆయనకు సమీపంగా ఉన్న ఆ వర్తమానమును నేను తీసుకుంటే బాగుండునని కోరుకుంటున్నాను. మరి మీరు ఆ పరిశుద్ధుడు ఏమి చెప్పాడో నేనెన్నడూ తలంచలేదు. నేను ఆయన పాదముల పడి, ఓ ప్రభుని యేసు, నిన్న యొక్క పాపిని నా పైన కరుణ చూపము అని అనేవాడను. అదే నేను చెప్పేదని నేను నమ్ముతున్నాను. మరి మీరు యేసుకు సమీపంగా అతని నిలబడి కూడా అతని పాపముల కొరగా క్షమాపణ అడుగు తరుణాన్ని అతన్ని నిరాకరించాడు. ఆయనకు సమీపముగా కాదు, అతని మనస్సులో ఎంతో ఉన్నది. అతడు సేవకుడు, అతడు పరిశీలన కొరకై అంగీకరించవలసి ఉండెను. యేసు దీనుడైన యేసు అలసి నిరసించి పోయినప్పటికీ, అతని వల్ల తృణీకరించబడి దేశించబడినవాడినప్పటికీ, నేను అక్కడే ఉంటాను అని తల ఊపాడు. అక్కడ ఉంటాను అని ఆయన చెప్పినట్లయితే ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు భయపడవద్దు, ఆయన అక్కడ ఉంటాడు. ఏది ఆయన నిలుపు చేయదు. కనుక వారు అక్కడ చేరుకున్నప్పటికీ ఆ రోజు కొవ్విన దూడలను వారు వధించారు. కొత్త ద్రాక్షరసాన్ని అంతా తీసుకుని వచ్చారు. పేదవారు వారున్న దగ్గరికి వచ్చుటకు అనుమతించబడలేదు. ఓ బయట గుడ్డు మాంసమును వారు వేయించున్నప్పుడు, అదంతా చేస్తున్నప్పుడు, ఓ ఎటువంటి ఘమఘమ వాసన! పేదవారు అక్కడే బయట నిలబడి అలా నోటిలో నీరు కార్చుకుంటున్నారు. వారు లోపలకు రాలేరు. లేదండి, ఆయనను అది కేవలం ప్రసిద్ధి చెందిన గొప్పవారికి మాత్రమే. కాబట్టి అలాగైతే బయట నిలబడుటే అవుతున్నది. వారికి ద్రాక్ష మొదలైనవి ఉన్నవి, పూర్ణ వికాసముతో ఉన్న సమయం, లేక పరివర్తన చెందిన ద్రాక్షలు. అవి తీయగా ఉండినప్పుడు మనోహరమైన ద్రాక్ష సువాసన, అవునా, అన్నీ ఉన్నవి. అతని ఎద్ద క్రొత్త ద్రాక్షసులు మొదలైనవి ఉన్నవి. గుర్తించబడక ముందే యేసు ఎలాగూ అక్కడికి చేరుకున్నాడా అని నేను తరచుగా ఆశ్చర్యపోతుంటాను. మీకు తెలుసా, తూర్పు ప్రాంత వాసులు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానించితే వారు ఆదరాభిమానముతో ఘనమైన వారని మీరు ఎరుగుతారు. ఆ దినములోని ప్రజలు వారు నడుచున్నప్పుడు చెప్పులు పాదరక్షలు వారు ధరించేవారు. వారు అలా చేసినప్పుడు పాదములు కడుక్కుని కూర్చి నీ వినదవు. అదే మనం ఇక్కడ చేయనది, జ్ఞాపకార్థంగా చేయదము. అది ఒక ఆజ్ఞే. ఒక తన ఇంటికి రమ్మని అడిగినట్లయితే అది ఈ విధంగా ఉంటున్నది, ద్వారమునద్ద వారు నీకు ఆహ్వానమిస్తారు. ప్రజలందరిలో కన్నా అది హీనమైన ఉద్యోగమని నిన్ను పిలిచెదరు. కొందరు రథాలను తోలువారు, కొందరు వంటలు చేయుదురు, వారిలో కొందరు వంట యజమానులు. మీకు తెలుసా, వారిలో కొందరు వంట చేయువారు. అయితే ఇంటి పనులు చేయువాటన్నిట్లో చెల్లించు వ్యక్తి ఎవరనగా కాళ్ళు కడుగు అధముడు. అతడు కేవలము అధముడగు బంట్రవుతు నాయక ప్రభువు కాళ్ళు కడుగు అధముడని నేను తలుస్తున్నాను. అలాగైతే మనము ఒకటని అనుకుంటాము, మనమేదో ఒకటై ఉన్నామని అనుకుంటాము. ఆయన చూడుడి చేపలు పట్టు వారి మురికి పాదములు కడుగుట, గొర్రెల కాపరులు చేపలు పట్టు వారి పాదాలు శిష్యుల పాదములు కడుగుట వారి పాదములు కడుగుచున్నాడు. ఇక్కడ పాదములు కడిగే అధముడగు బంట్రవుతున్నాడు. నీవు ద్వారం ఎదుకు వచ్చిన తర్వాత వారు నీ యొక్క పాదాలు కడుగుతారు. ఎందుకంటే నీవు ఎక్కడ నడిచావో అక్కడ గుర్రములు పశువులు నడిచిన మురికి రహదారిన నీవు నడిచావు. అది నీ కాళ్ళకు అంటుతుంది, అవునా, అది నిన్నంతా గబ్బు కొట్టినట్లుగా చేస్తుంది. తర్వాత ఇది తెలుసా, ఆ సూర్యవేడిలో లేక ఆ సూర్యుని యొక్క ఎండలో నీ మెడ అది ఉండిపోతుంది. ఆ పాలస్తీనా సూర్యరశ్మి నేరుగా పడే ఆ కిరణాలు అవెంతో వేడిగా ఉంటవి. కనుక వారు ద్వారానద్దకు వచ్చినప్పటికీ వారు చెప్పులు అక్కడ పెడతారు, వారి పాదములు వారు కడుగుతారు, కాళ్ళు జోళ్లు పెన పెడతారు, పైన పెడతారు, వాటిని కడిగి పైన పెడతారు, చిన్న చెప్పులు జత వారికి ఇస్తారు. ఈ రోజు స్త్రీలు పడక గది చెప్పులు తొడుక్కున్నట్లు తెలుసా, ఆ విధముగా వారు వాటిని ధరిస్తారు. ఆ తర్వాత వారి యొక్క పాదములు కడుగుతారు. తర్వాత వారి భుజాలపైన ఒక తువాలు పెట్టుకుంటారు. అటు తర్వాత అతను ఏమి చేస్తాడనగా అతని ముఖం మీద దుమ్ము తుడుస్తాడు. ఇంకా జఠామాంసి సుగంధ దైలము తీసుకుంటాడు. ఓ, అది ధనికులు వాడే ఎంతో విలువైన వస్తువు. అది దక్షిణ దేశపు రాణి అది కొంత తీసుకుని వచ్చి సలోమోనుకు ఇచ్చినది అని. అది తూర్పు దేశాల్లో ఒక యాపిల్ ద్వారా తయారు చేయబడుతున్నది. ఒక పుష్పం ద్వారా అక్కడ ఒక చిన్న పువ్వు మొక్క యాపిల్ వలన దాన్ని తీస్తారు. ఎంతో విలువైనది. వారు ఆ జటామాంసి అత్తరణ తీసుకుని వారి ముఖం నిండా పుస్తారు. ఎటువంటి తైలమది? ఎందుకనగా వారి మెడలు మండిపోతున్నవి కాబట్టి. తువాలు తీసుకుని అలాగదంతా తుడుస్తారు. తర్వాత వారు ఉత్తేజింపబడతారు. అదే మొట్టమొదటి జరిగినది. పాదములు కడిగే అధముడు వాటిని తీసుకుని అక్కడ పైన పెడతాడు. పరంపరంగా ఒక మనిషి ఇంటిలోకి వచ్చినట్లుగా వారు అనుకోరు. అక్కడ వారికి పర్షియాలో తయారైన పెద్ద తివాచీలు మొదలగినవి పరుస్తారు. వారక్కడ వారొక షాల్లో ఉన్నప్పుడు వాసన వచ్చినట్లుగా ఉంటుంది. సూర్యుడు వారి యొక్క ముఖమంతా చెమటకాయలు అవి అవుతవి. వారు ఇప్పుడు వలసింపబడ్డారు. ఆ తర్వాత వారు లోపలికి వచ్చిన తర్వాత వారు ఒకరిని ఒకరిని కలుసుకుంటారు. వారు అలాగ చేసి ఎప్పుడు కూడా అతిథిని ఆహ్వానించినప్పుడు నీవు ఆహ్వానించబడినట్లయితే అలా చేస్తారు. వారు సహోదరు ఎట్ ఆ విధముగా కరస్పర్శ చేయుదురు. ఆ విధముగా వారి చేయిని కలుపుదురు. తర్వాత నిలబడతారు. ఒక నిమిషం, ఒకటి మీకు చూయిస్తాను. వారి చేతులతో కౌగులించుకుంటారు. ఆ విధంగా చేతులు మార్చుకుంటారు. అలాగది చేస్తారు. అది ఆహ్వానము. అప్పుడే నీవు సహోదరుడు, నీవు బాగున్నట్లుగా భావిస్తావు. నీ కాళ్ళు కడగబడతావి. నీవు అంతా నూనె పోయబడతావు. తర్వాత అతను చేసినది మెడ మీద ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. అది వారిని స్వాగతమిచ్చినట్లుగా చేస్తున్నది. ఆఖరిది స్వాగత ముద్దు. జ్ఞాపకముంచుకో, యూదా యేసుకు ఆ ఆఖరి ముద్దు ఇచ్చాడు. స్నేహితుడా, అది నీవెందుకు చేశావు? అవునా, అతని హృదయాన్ని ఆయన ఎరిగి ఉండెను. కాబట్టి వారు ఒకరినొకరు స్వాగతం చెప్పుకున్నారు. నీవు దుమ్ముతో దారంతటితో వచ్చినట్లుగా నీవు భావించావు. ఆ పాత దుమ్ము నీ ముఖాన నీ కాళ్ళకు ఉన్నట్లుగా నీవు అనుకోవు. నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీకు అంటుకున్న దుమ్ము మొదలైనవి పాత వస్త్రాలు తగిలిస్తావు. వారు లోపలికి వెళ్ళుచు అలా చేస్తున్నారని అనుకోరు. లోపలికి వెళ్తూ అయితే నీ ఉపశాంతి పొందిన తర్వాత అతను వచ్చినప్పుడు నీవు ఒక మర్యాద పొందదగిన అతిథివి. అప్పుడు వచ్చి నిన్ను ఆహ్వానిస్తారు. నీ మెడ మీద ముద్దు పెడతాడు. ఎందుకు? అప్పుడు నీవు ఒక సహోదరుడువు. లోపలికి రమ్ము. నీవు శీతల పానీయాలు గల పెట్టి యొద్దకు వెళ్తావు. నీవు విందు రొట్టె మాంసపు రొట్టె తీసుకుంటావు. ఏదైనా తీసుకుంటావు. నీవు అప్పుడు ఆహ్వానించబడ్డావు. నీవు లోపలికి ఆహ్వానించబడ్డావు. అదంతా అయితే యేసుకు చేయబడకుండా ఆయన ఇక్కడికి లోపలికి ఇలాగ వచ్చాడు. చూస్తున్నారా, ఆహ్వానము లేని వానిగా మురికి పాదాలతో మూలన ఆయన కూర్చుని ఉన్నాడు. బహుశా పరిషేయుడు ఒక దాన్ని గుర్చి మాట్లాడుతూ ఉండవచ్చునేమో. మీకు తెలుసా, యేసు లోపలికి వచ్చుటను అతడు అసలు గమనించలేదు. అలాంటిదే ఈనాడు మన సంఘాలన్నీ అటువంటి విషయాన్ని చేస్తున్నవి. మన పరిషేయులో అనేక సంఘాల్లో అలా జరుగుతున్నది. దేవుని శక్తి లోపలికి వచ్చును, దాన్ని వారు గమనించరు, గుర్తించరు. చూశారా, ఆయన ఇష్టపడి ఒకటి చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన ఆహ్వానించబడ్డాడు. అతడు అక్కడే ఉన్నాడు. ఒకవేళ కొన్ని చెలోక్తులు చెప్పుకుంటూ ఉండవచ్చును, ఫలానా పాస్టర్ రబ్బీతో ఫలానా రబ్బీతో అక్కడే మంచి సమయం గడుపుతూ ఉండవచ్చును. యేసును వారు గమనించలేదు. ఆయన జారుకుని పోయి మూలలో ఒక చోట కూర్చుని ఉన్నాడు. మురికి పాదాలతో చెమట పొక్కులతో ఉన్న మెడతో ఆయన అక్కడ ఉండుట నేను చూచుచున్నాను. ఆహ్వాన ముద్దు లేనే లేదు. ఓ, యేసు మురికి పాదములతో ఉండుట అది నిన్ను హేళన చేస్తున్నట్టుగా లేదా? అక్కడ ఆయన వారు జీజు జీజు అని పిలుస్తున్నారు. యేసు మురికి పాదములతో ఉండి మూలన కూర్చుని ఉన్నాడని వారు పిలుచుచున్నారు. ఓ దేవా, అది ఇలాగూ కాగలిగను. ఎవరు కూడా ఆయన పట్టించుకోవడం లేదు. అయితే ఒక చిన్న వేశ్య, అయ్యో పాపం, ఒక చెడ్డ పేరు కలిగిన ఒక స్త్రీ, ఆమె ఆ దారిన వెళ్ళుట తటస్థించినది. బహుశా పట్టణంలో ఎవరూ లేకుండా ఉండి ఉండవచ్చును. ప్రతి ఒక్కరు కూడా ఈ విందుకు ఈ ఉత్సాహానికి వెళ్లారు. కాబట్టి ఆమె ఉద్యోగం బలహీన పడినది. కనుక ఆమె తెలుసుకున్నది ఏంటిది, ఇక్కడ పరిషయ గృహంలో జరుగుతున్నది. కనుక ఆమె అక్కడికి వెళ్లిపోయినది. బహుశా గోడకున్న బీటల్లో నుండి అటు ఇటు తొంగి చూచి ఉండి ఉండవచ్చును. అయ్యయ్యో, ఒక మూల గుండా ఆమె తొంగి చూచడం జరిగినది. మురికి పాదాలతో చెమట పొక్కులతో ఉన్న మెడతో ఆహ్వానము లేని వానిగా ఆయన ఎవరు పట్టించుకున్న వానిగా తలవంచుకుని ఆయన అక్కడ కూర్చున్న వానిగా ఆయనను ఆమె చూచినది. అది ఆమెకే బయలుపరచబడింది. ఓ, ఆమె తన కళ్ళు రుద్దుకుని అది ఆయనే అని చెప్పుట్ నేను చూడగలుగుచున్నాను. ఒకసారి సంగము ద్వారా బయటికి లాగబడి చంపడానికి రాళ్లు వేయబడిన స్త్రీని, నాలాటి స్త్రీని బ్రతికించినది ఆ మనిషే అని ఆమె చెప్తున్నది. ఆయన అన్నాడు, స్త్రీ నీ మీద నేరం మోపిన వారెక్కడా అని చెప్పినవాడు ఈయనే అయి ఉండెను. చూశారా, వినుడు వల్ల విశ్వాసం కలుగుతుంది. అది ఆయనే అని ఆమెకు బయలుపరచబడెను. ఆమె అన్నది, అయితే చూడు, ఆయన ఆహ్వానించబడలేదు. ఆయన మురికి పాదములతో ఉన్నాడు. అందును గుచ్చి నీవేమి చేయదువు? నేను ఒక స్త్రీని. నేను లోపలికి వెళ్లిపోయి నేను ఒకటి చెప్పినట్లయితే నన్ను వారు బయటికి గెంటివేస్తారు. ఆ అడ్డు గడియల వెనుకకు నెట్టివేస్తారు. నేను మంచి పేరు లేని స్త్రీని, నేను చెడ్డ పేరు గల స్త్రీనని ఆయన ఎరుగును. నేను చెడ్డ స్త్రీనని ఆయనకు తెలుసు. కనుక అందును గుర్చి నేనేమి చేయదును? ఆమె తిరిగి చుట్టూ తిరిగి వెళ్లిపోవటం నేను చూస్తున్నాను. ఓ, నేను ఒకటి చేయవలసి ఉన్నది. ఆయన ఆహ్వానించబడలేదు. అయితే నేను నిత్య జీవును పొందుకుంటానికి అది ఒక్కటే మార్గమని, మార్గం అవుతుందని ఒకటి నాకు బయలుపరచబడి ఉన్నది అని అన్నదామె. అక్కడే నీవు ఉన్నావు. ఓ సహోదరుడా, ఆ కట్టిన మూటలో ఏమున్నదో నేను చూడవాలని అనుకుంటున్నాను. నా పాపమును క్షమించు ఒకటి అందులో ఉన్నదని నాకు తెలుసును. నేను వేషణై ఉన్నప్పటికీ, నేను చెడ్డ స్త్రీ చెడ్డదాని అయినప్పటికీ, నేను ఆ క్రిస్మస్ మూటలోనిది చూడాలని ఆశపడుతున్నాను. నా కొరకు అందులో ఒకటి ఉన్నదని నాకు తెలుసు. ప్రతి ఒక్కరి కొరకు అక్కడ ఒకటి ఉన్నది. పాపిన స్నేహితుడా, అది నిజం సుమా. ఒక జూదగానికి అక్కడ ఒకటి ఉన్నది, అబద్ధమాడు వానికి అక్కడ ఒకటి ఉన్నది, ప్రతి వ్యక్తికి అక్కడ ఒక ఉన్నది. ఈ క్రిస్మస్ మూటలో నీకు ఒకటి అక్కడ ఉన్నది. దాన్ని ప్రక్కకు నెట్టివేయవద్దు. ఏ విధముగా మూర్ఖుడైన పరిశీయుడు తగరపు తలుకును తీసుకుని వరమును విసిరివేసెను? ఎంతటి జాలిగల విషయమది. ఇక్కడికి ఆయన వచ్చి ఉన్నాడు, అక్కడే కూర్చుని ఉన్నాడు. ఒకవేళ ఈ అబలి అయిన ఈ స్త్రీని ఆమె నివాసముంటున్న గృహంలోకి వెళ్లిపోయి ఈ స్త్రీ కీచు కీచుమని అక్కడున్న మెట్లెక్కి ఇంటిలోకి వెళ్లిపోయినది, తన అల్లిన సంచిని లేక మరొకటాన్ని తీసుకున్నది, కొంత డబ్బు తీసుకున్నది, ఓ నేనేం చేయాలి అని అనుకున్నది. ఒక నిమిషం, తిరిగి నేను దీనిని అక్కడ పెట్టడం మంచిదేమో. మంచిది, ఎందుకనగా నేను చెడ్డ స్త్రీనని ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే అది నాకొకటి నిరీక్షణ. నేను చేయగలిగినది ఒకటే ఒకటి, నేను విందుకు ఆహ్వానించబడలేదు. అయినప్పటికీ ఆయన యుద్ధకు ఎలాగైనా చేరుకుంటాను అని అనుకున్నదామె. ఓ ప్రజలు దాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. ఆయన యుద్ధకు చేరుకో లేదా నాశనమే. నీవు పరిశుద్ధ గుండ్రాయిగా పిలువబడినా లేక వెలివేయబడినా లేక ఏ విచేసమైనా అలాంటి తారతమ్యతను చేకూరుస్తుంది. ఆయన ఎదుగు చేరుకో, ఆయన ఎదుగు చేరు, అదే నీకు ఏకైక నిరీక్షణ. ఆమె కిందకి వెళ్లిపోయినది, ఇది తీసుకున్నది. అక్కడున్న యూదుల్లో ఒకడు అక్కడ వెనుక కూర్చొని తన డబ్బు లెక్క పెట్టుకుంటూ వ్యాపారం బాగాలేదు అని చెప్పుట నేను చూడగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ విందుకు వెళ్లిపోయారు. ప్రతిదీ ఈ స్త్రీ లోపలికి వెళ్లిపోయినది. అరే నీవిక్కడ ఏమి చేస్తున్నావు? ఆమె ఈ రోమా దేనారములు అంగడి బల్లం మీద పోసినది. అవి సుమారు 30 నాణేలు. ఆహా అమ్మా, నీకేం కావాలి? చూశారా, అది దాన్ని మార్చివేసినది. ఆమె ఏమై ఉండెనో అతడు చూశాడు. అయితే కొంత డబ్బు ఆమె ఎదురుండగా అతడు చూచినప్పుడు అది వేరే విషయం. చూస్తున్నారా, అది ఈనాటి లోకము. నీ యొద్ద డబ్బు ఉన్నది, నువ్వు పెద్ద వ్యక్తివి. నీ యొద్ద లేదా నీవు ఏమి లేనివాడు అవుతావు. ఓహో, అదే వ్యత్యాసం. నీకేం కావాలి? నాకు శ్రేష్టమైన నీ యొద్ద ఉన్న అతి శ్రేష్టమైన అత్త జటామాంసి అత్తరు కావాలి. నా వద్ద ఉన్నదంతా ఇదే. నేనది లెక్క పెడతాను, 30-40 ఉన్నవి. ఓ అవును, ఇక్కడ ఉన్న ఈ శ్రేష్టమైన బుడ్డిని అది కొనగలదు. అదే నాకు కావాలి. అత్తరికి కొనాలని నీ అర్థమా? అది నాకు కావాలి. ఆ నేనైన బుడ్డి అంతా నాకు కావాలి. అదే ఆమెకు కావలసి ఉన్నది. సహోదరుడా, అదే నీవు చేయవలసి ఉంటున్నది. నీకున్న ప్రతి పాపం యొక్క వేళ అది, ప్రతి దాని యొక్క వేళ అది. అయితే అది ఇష్టకు ఇష్టపడు. కనుక ఆమె కంచె దాటి వెళ్లిపోయినది. అక్కడ ఉండి ఆమె చూడటము నేను చూడగలుగుతున్నాను. ఇంకా ఆయన అక్కడ అంత కూడని వానిగా ఉండటము నేను ఆమె చూస్తున్నది. అక్కడ ఉన్న పరిశుద్ధుడైన పాదరి అక్కడ ఉన్న ఇతరమైన వారితో మురికి చెలోక్తులు చెప్తూ ఉన్నాడు. మన ప్రశస్తమైన ప్రభువును పట్టించుకోకుండా ఎరగకుండా ఏదో ఒక పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు. నేను ఏ విధంగా లోపలికి వెళ్లాలి అని ఆమె అన్నది. కాబట్టి ఆమె జాగ్రత్తగా జాడుకుని అలాగూ ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ నిలబట్టం నేను చూచున్నాను. ఆయన వైపు ఆమె చూచినది. ఆమె ముఖములుండి కన్నీళ్లు కారడం, ఆ విధముగా ఆమె పెద్ద ముదురు వన్నె కళ్లతో ఆయన వైపు చూడటం. ఆమెను నేను అలా చూచుచున్నాను. బుడ్డిని తటాలన పగలగొట్టి అత్తర బయటకు తీసి ఆయన పాదములపైన పోసినది. యేసు మురికి పాదాలతో అలాగే ఉండుటకు ఆమె అనుమతించలేదు. నేను అంగీకరించను అని నీవు చెప్తావు, అలాగైతే నీవు ఒకటి ఎందుకు చేయకూడదు? ఈ దినాన దేశంలో ఒక చెడ్డ పేరు ఆయనకున్నది, పరిశుద్ధ గుండ్రాయి, మత మూఢుడు అని. అందుకై నీవెందుకు ఒకటి చేయకూడదు? ప్రభుకై తృణీకరించబడ్డ కొద్ది మంది మార్గాన్ని నేను స్వీకరిస్తాను. ఆ మూటను నేను స్వీకరించుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు. ఆమె అత్తరును ఆయన పాదాల యొద్ద పోసినది. గదంతా దానితో పరిమళించిపోయినది. అది విలువైనది. యేసుకు ఏది అంత విలువైనది కాదు. నీ శ్రేష్టమైనది ఆయనకివ్వు. నీకున్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వు. నీ జీవితము, నీ ప్రాణము, నీ ఉనికి, నీ సమయము, నీకు కలిగిందంతా ఆయనకివ్వము. ఆమె చూడటానికి ప్రారంభించినది. ఆమె ఎక్కడే నిలబడిపోయినది. అయ్యో, ఆ అత్తరును ఆయన తలపైన పోసినది. ఆయన పాదముల యొద్ద చేరినది ఆమె. ఆమె ఆయన పాదములను పట్టుకున్నది, చూచినది. అవి మృగ్గా ఉన్నవి. ఆమె యొద్ద ఏమీ లేదు. తరువాత ఆమె పాపాలను గుచ్చి తలపోయేటకు మొదలుపెట్టినది. నిజం, ఆయన నిజంగా నన్ను శిక్షించను అని అన్నది. కాబట్టి ఆమె ఆయన మెడ మీద అత్తర పోసినప్పుడు అది వృద్ధి. తరువాత ఆమె అక్కడికి చేరుకుని ఆయన పాదాలు పట్టుకున్నది. ఆమె క్రింద పడిపోయినది. ఓ, నేనెంతటి పాపిని! ఈ మనిషిని ఎదుట నిలబట్టానికి నేను ఎటువంటి పాపిని! అని అంటూ ఆమె ఏడవటానికి ప్రారంభించినది. ఆమె పెద్ద అందమైన కళ్ళతో పైకి చూసినది. ఆమె అనుకున్నది, ఆయన ఈ గదిలో నుండి నన్ను బయటికి తన్నివేనేమో అని అనుకున్నది. అయితే ఆయన కదలట్లేదు, ఆయన అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఓహో, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. ఆయన అలాగే కూర్చొని ఆమె వైపు చూశాడు. ఓహో, ఆయనకి నా హృదయం తెలుసును. ఇప్పుడు ఆయన నా మనస్సు చదువుతున్నట్లుగా నేను భావించగలను. నేను దేనికి పనికిరానని ఆయనకు తెలుసు. ప్రభువా, అదే నాకు తెలుసు. అయితే నీవు మురికి పాదములతో ఉండటం నేను చూస్తూ నిలబడలేను. నేను అలా నిలబడలేకున్నాను. నీవు మాత్రమే నా యొక్క నిరీక్షణ. నేను సహించలేకున్నాను. ఓహో, ఎటువంటి అందమైన నీళ్లు అవి! ఆయన పాదాలకు పశ్చాత్తాపపు కన్నీళ్లు. ఓహో, వృద్ధుడైన పరిషయుడు అలాంటిది ఏది సమకూర్చలేకుండెను. నీళ్లు, కన్నీళ్లు ఆమె చెక్కిల మీద నుండి రాలుచున్నవి. అవి ఆమె తుడుచుకుంటానికి మొదలు పెట్టినది, మరియు ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నది. అది ఆమె యొక్క ప్రభువు. ఆయన ఆ పాదములు ముద్దు పెట్టుకున్నది. తుడవటానికి ఆమె యొక్క ఏ తువాలు లేదు. కనుక నేను ఇలా ఊహిస్తున్నాను, ఆమె ఉంగరాల జుట్టు ఆమె తలపై నుండి క్రిందకు విప్పి అడ్డంగా క్రిందకు వేసి ఉండెను. ఆమె తల వెంట్రుకలు తీసుకుని దానితో ఆయన పాదములు తుడుచుటకు ప్రారంభించినది. ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నది. ప్రభువా, నీకు తెలుసు. ప్రభువా, నేను పాపిని నీకు తెలుసు. నీవిది ఇష్టపడక ముందుకు నేను ఇక్కడ ఉండుటకు ఇష్టపడ్డాను. అయితే నీవు మురికి పాదాలతో ఉండుట చూచి నేను నిలబడలేకపోయాను. ఓహో, అయ్యో, యేసు మురికి పాదాలతో ఉండి ఆహ్వానించబడిన వానిగా ఉన్నాడే. మెడ మీద ముద్దు కూడా లేదే. ఆమె ఇంకా ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నేను ఒక పాపిని. ప్రభువా, నేను నీకు తెలుసు. అదే సమయంలో వృద్ధుడైన పరిషయుడు వెనుకకు తిరిగాడు అని అన్నాడు. ఇప్పుడు అటు చూడు, అటు చూడు. దాని పరిశుద్ధాత్మ అని, దాన్ని పిలిచే సహవాసమని పిలిచేది అదే. చూశారా, వారు మారరు. చూడు, అది ఏంటో చూడు. ఏ రకము ప్రజలతో ఆయన సంఘీభావం కలిగి ఉన్నాడో. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడు, దైవ స్వస్థతను గురించి మాట్లాడు. అదేంటి? పట్టణంలోని చెత్త నిజం. అది ఎవరికి బయలుదేరపరచబడినో వారికి ఆ యొక్క మూటలో ఏమున్నదో ఆమెకు తెలుసు. అది ఒక్కటే ఆ సమయమని ఆమెకు తెలుసును. ఎక్కడికి ఆమె వెళ్లవలసిన ఏ సమయమైనా అది ఆ సమయం మాత్రమేనని ఆమెకు తెలుసు. పరిషుని యొద్దకు ఆమె వెళ్లలేదు. ఆలయంలో నుండి ఆమెను అతడు గంటివేస్తాడు. సమాజము బిరుదుతో నుండి కాదు. అయితే పాపికి ఒక సమాజ సంఘము ఉండెను. అందును బట్టి నేను ఎంతగానో ఆనందించుచున్నాను. పాపులు వచ్చినటువంటి ఒక స్థలమున్నది. గాయములు బాగుచేయనటువంటి గిలాదులో గుడ్డెలమున్నది. ఆమె అది కనుగొన్నది. ఆ బహుమానము తెలుసుకోవాలని ఆమె ఆశించినది. ఆమె ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నది. వృద్ధుడైన పరిషయుడు అన్నాడు, ఆహా, అబ్బాయిలు ఇక రండి, అక్కడ మీ ప్రవక్త ఉన్నాడు. చూశారా, ఆయన ఏ విధమైన ప్రవక్త అయినట్లయితే ఆయన పాదములు కడుగుచున్న స్త్రీ ఏలాంటిదో ఆయన ఎరిగిండేవాడే. అటు చూడండి, మూఢ భక్తిని గురించి మాట్లాడు. అది నా ఇంటికి అపకీర్తి కలుగు చేసినది. యేసు ఒక్క మాట కూడా చెప్పలేదు. అలాగే ఉండిపోయి స్త్రీని గమనించాడు. పరిషయుడు ఏ న్యాయం గురించి ఆలోచన చేస్తున్నాడో ఆయన ఎరిగి ఉండెను. కాబట్టి ఆయన లేచి నిలబడ్డాడు. ఆ స్త్రీని నేను ఇలాగ చూస్తున్నాను, ఓ, ఇక్కడే, ఇదే నా సమయం. ఆయన 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 నన్ను శిక్షించును. ఆయన 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 ఇంటిలోండి నన్ను బయటికి త్రొసివేయను అని ఆ స్త్రీ అన్నట్లు నేను చూస్తున్నాను. ఆ విధముగా ఉండి ఆయన నిలబడినట్లు నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆయన పాదములు కన్నీళ్లతో కడగబడినవి. ఓ దేవా, నన్ను చేయుము. ఒక నిజమైన గుండెలోండి వచ్చిన పశ్చాత్తాప్తమైన కన్నీళ్లతో ఆయన పాదములు కడగబడినవి. ఆమె ఒకప్పుడున్నట్లుగా అయోగ్యమైన ఆయనను ఈ యొక్క సమయమందు ఆమె నిర్మలంగా కడగవలన ఊట ఆమె ఆయను కడగబడిన ఊట ఆయను. ఆమె అక్కడే కూర్చున్నది. ఆమె ముఖములో కన్నీళ్లు ఒత్తుకొని కారి అంతటా మరకలవుట నేను చూడగలుగుచున్నాను. ఆమె ఉంగరాల జుట్టు వదిలివేసినది. కళ్ళ నిండా నీళ్లు. ఆయన పాదముల నుండి వచ్చిన మట్టివో ఏం జరగబోతున్నది అని ఆశ్చర్యపోతూ ఆమె అక్కడే నిలబడి ఉన్నది. ఆయనను గంటివేయును. ఇక్కడ వచ్చినందు కొరకై వారి చేత నన్ను చెరసాల్లో వేయించును. ఆయన ఆవిధముగా లేచి నిలబడ్డాడు. ఆయన అన్నాడు, సిమోను, నేను నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నది. నీ ఇంటికి నన్ను ఆహ్వానించుతివి. నేను లోపలికి వచ్చినప్పుడు నా పాదములకు నీవు నీలేయలేదు. నాకు నేనే నా సొంతగానే నిన్ను కడుక్కోవలసి వచ్చాను. అయితే నీవు నాకు నీళ్ళివ్వలేదు. ఓ దేవా, నా మెడకు పుయ్యటానికి అవి మంట పుట్టి పోయినప్పుడు అవి అంటుకున్నటకు నీవు నాకు నూనె ఇవ్వలేదు. సిమోను, నీవు అది చేయలేదు. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఆహ్వానించలేదు కూడా. అయితే ఈ స్త్రీ ఆమె యొక్క కన్నీళ్లతో నా పాదములు కడిగినది. ఆమె నా పాదములు ముద్దు పెట్టుకున్నది. నేను లోపలికి వచ్చేటప్పటి నుండి అది చేయుట ఆమె మానుకోనలేదు. సిమోను, నీకు వ్యతిరేకంగా కొన్ని విషయాలు నా యొద్ద ఉన్నవి. ప్రవక్త లేక కాదా, ఆమెతో నేను చెప్తున్నాను, ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడెను. ఓ దేవా, అది ఏమై ఉండెను? ఆ బహుమతి మూటలో ఏమున్నదో ఆమె కనుగొనెను. అక్కడ ప్రేమ ఉన్నదని ఆమె కనుగొనెను. అక్కడ క్షమాప ఉన్నదని ఆమె కనుగొనెను. అది ఆమె చూచెను. ఓ, ఆమె మీద పనిచేసిన ప్రశస్తమైన దేవుని యొక్క బహుమానము ఆమె ఎలాగో చూడగలిగాను. ఆ దేవుని యొక్క బహుమతిని ఆమె ఎడలు కూడా విస్తరించుట ఆమె చూచినప్పుడు ఆమె ఏ విధముగా పులకింతరాలు కాగలిగాను. ఆ దినమున బరబ్బ ఎంత ఆనంద భరితుడాయను. బరబ్బ, ఆ కథ మీకు తెలుసు, పట్టుబడిన దేశం యొక్క బహిష్కృతుడు అతడు. బరబ్బ ఓడలో పెట్టించిన ఖైదీ మరుసటి ఉదయం చంపబడబోతున్నాడు. అతడు దొంగ, అతడి ప్రభుత్వం నుండి బహిష్కరించబడినవాడు, అతడి హంతకుడు, అతని నేరస్తుడు. దేశం యొక్క చట్టాలను శిక్షా ప్రకారముగా దేశం యొక్క చట్ట శిక్ష ప్రకారముగా మరుసటి రోజు సిలువ వేయబడబోతున్నాడు. కనుక రాత్రంతా తన వెంట్రుకలు లాక్కుంటూ చెరసాల్లో క్రిందకు పైకి తిరుగుతూ ఉన్నాడు. అతడు చనిపోవును. ఏ విధంగాను ఆ రాత్రి స్వప్నాలు అతని దాటిపోయేను. అతనికి విశ్రాంతి ఎంతగా లేకుండా ఉండెను. మరుసటి ఉదయం ఎటువంటి అల్పాహారం లేదు, ఏమీ లేదు. తోడేళ్ల మధ్య ఉన్నట్లుగా అతని రక్తం కొండితో పొడిచినట్లుండునని అతనికి తెలుస్తును. అకస్మాత్తుగా గలగలమను గొలుసుల శబ్దం వింటున్నాడు. సైనికుల అడుగులు శబ్దం అది. ఇక్కడికి 4 లేక 5 రోమా పటాలంలోని సైనికులు మెరుస్తున్న ఈటలు ధరించి అక్కడికి వచ్చారు. ఆ పెద్ద చెరసాల అధికారి తాళాలు త్రిప్పి, బరబ్బా బయటికి రా అని అన్నాడు. ఓ, నన్ను చంపవద్దు, నా ఎందుకు కనికరమ చూపండి. బరబ్బా, ఏం అపాయం లేదు, నీ విడుదల పొందితివి. నేనా? నీ విడుదల పొందితివి. ఎలాగో నీ విడుదల పొందితిని. ఆ దారిన ఒకరు చూయించారు ఆ దారిని. మరణములో తన యొక్క స్థానమును స్వీకరించిన బహుమతి అతను చూచినప్పుడు బరబ్బాకు అదే విధముగా అనిపించినట్లయినది. దేవుని యొక్క బహుమతి మరణములో నా స్థానమును తీసుకున్నప్పుడు నేను ఆ విధముగానే భావించాను. అక్కడ సిలువకు చీలలతో కొట్టబడిన చనిపోవచ్చున్న దొంగ ఎలాగూ భావించను. అతని దినమందు ఆ ఊటను చనిపోతున్న దొంగ ఆనందముతో చూచెను. అతని వంటి నీచుడైన పాపిని నేను అక్కడ ఉండగా నా పాపములన్నీ కడగబడిను. అవును, అప్పటి నుండి విశ్వాసాన్ని బట్టి ఆ ప్రవాహాన్ని నేను చూడగలిగితే అది నాకు బయలుపరచబడిను. కారుచున్న నీ గాయాలు సరఫరా చేసెను. నేను చనిపోయే వరకు విమోచన ప్రేమయే నా భావన ఆయను. అవునది నిజం. ఓ, ముగింపులో ఇది చెప్పనా, ఈ దినమున క్రిస్మస్ అనగా అర్థం ఒంటెల రేఖా చిత్రం, ఒక పరిపాలకుని చిత్రం, 4 రోజా పువ్వుల బుడ్డి, లేక శాంతాక్లాస్ కాగితంలో చుట్టిన శీఘ్రం. అయితే ఇంకా వారు దేవుని క్రిస్మస్ బహుమతిని తృణీకరించుచున్నారు. ఆయన క్రిస్మస్ బహుమతిని వారు ఇంకా తృణీకరించెదరు. వారికి అది అవసరం లేదు. అది నాకు కావాలి. నేను దాన్ని స్వీకరించినందుకు ఆనందంగా ఉన్నాను. ఓ ఇమ్మానుయేలు, దేవుడు శరీరధరై మన మధ్య వసించెను, తృణీకరించబడెను, శిక్షించబడెను. అన్ని యుగముల్లోనూ ఆయన స్వీకరించు ప్రతి హృదయమేడలా ఈ దినమున ఆయన కనికరము విస్తరించెను. ఒక క్షణం మనం తల్లవంచుకుందాము. నేను ఆశ్చర్యపడుతున్నాను, ఈ భవనములు ఈ క్రిస్మస్ సమయాన సుమారు 2000 సంవత్సరాలలో కొనియాడబడుచున్న ఈ ఉత్సవం ముందు దేవుడు మొట్టమొదటి క్రిస్మస్ బహుమతిని ఇచ్చిన్నాడు. ఇచ్చినప్పుడు ఆ యొక్క పొట్లంలో లేక మూటిలో ఏమున్నదో చూచుటకు ఆశించితే అది ఈ రాత్రి. నేను ఆశ్చర్యపడుచున్నాను. చూడు పాపి, నిన్ను ప్రేమించు ఒకరు ఆశ్చర్యలేరా? నీకై చనిపోయిన ఒకరు, నీకై అక్కడ ప్రాణం పెట్టిన ఒకరు కాదా? ఈ రాత్రి ఆయనపై చుట్టిన పొత్తి గుడ్డలను తీసివేయటకు ఆయన వారు పిలిచే మూఢభక్తి పరిశుద్ధ గుండ్రాయి అని ఆయన పిలిచే మురికి ఆ బట్టను అందులో నిన్ను నీవు కట్టుకుని ప్రభువుకై తృణీకరించబడిన కొద్ది మంది మార్గాన్ని నీవు తీసుకుంటావా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ఈ రాత్రి నీవు భవనములు ఉన్నట్లయితే, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని కొన్నట్లయితే, నీవు అలాగే చేయిపైకెత్తి ఈ క్రిస్మస్ రాత్రి వేళ దేవుని యొక్క క్రిస్మస్ బహుమతిని, దేవుని నిజమైన క్రిస్మస్ బహుమతిని నేను స్వీకరించాలని కోరుకుంటున్నాను. అని చెప్పు. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. అమ్మాయి, దేవుడు నిన్ను దీవించును. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అక్కడ ఉన్న ఎవరి స్త్రీ, దేవుడు నిన్ను దీవించును కాక. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరువారు ఇంకా కొందరున్నారా? నా సహోదరుడా, ప్రభున దేవుడు నిన్ను దీవించును. ఎవరైనా, ప్రభువా, నేను ఆ మార్గాన్ని స్వీకరిస్తాను, నీవు మురికి పాదాలతో కూర్చుని ఉండటం నేను చూడలేను అను మరొకరు, నేను నిలబడలేను, నేను వారితో కలిసిపోతాను. దేవుని రాజ్యంలోకి నేరుగా నేను వచ్చేదను. త్రిణీకరించబడిన వారితో నేను ఒకటై పోతాను. ప్రభువా, నాలో ఉండండి, రండి ఈ రాత్రి ఇంటికి నాతో రండి. నీ యొక్క నామం వలన సమస్త కల్మషమును నేను కడుక్కుంటాను. ప్రభువా, నా పాపములు నీవు కడుగుము, జీవును పొందుకున్నట్లుగా నన్ను చేయము, నన్ను జీవింపు చేయము. ఇప్పుడు నేను చేస్తున్నట్లుగా కాదు, నిన్ను నేను మురికి చేస్తున్నాను. అనుదినము నేను నిన్ను మురికి చేస్తున్నాను, మరెక్కువ నీపైన పెడుతున్నాను. ప్రభువా, ఈ రాత్రి పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లతో నేను వెళ్ళుదును కాక. నిన్ను రక్షకుడిగా స్వీకరించిన కొరకు ఇప్పుడే విధేయతతో శిలువ పాదము వద్దకు వచ్చుచున్నాను. మేం ప్రార్థించక ముందు ఇంకెవరైనా ఉన్నారా? అలా చేయి పైకెత్తండి. మంచిది. ప్రశస్తమైన ప్రభువా, ఈ రాత్రిని ఎందుకు తెచ్చుచున్నాము? ఈ రాత్రి అది ఎవరైతే చేతులెత్తి ఉన్నారో అది కొద్ది మంది స్త్రీలైనట్లుగా ఉన్నది ప్రభువా. బహుశా వారు కూడా, వారిలో కొందరు యవనస్తులైన ఆడపిల్లలు, కేవలము చిన్న వయస్సులో ఉన్నవారు, చేతులెత్తిన వారు. వారు అనగా ప్రభువా, వారు లోకము ద్వారా శిక్షించబడటానికి కోరుటలేదు. ఈ క్రిస్మస్ సమయమందు దేవుని మూటలోకి చూచి నిత్య జీవాన్ని పొందుకోవాలని, నిన్ను స్వీకరించాలని కోరుచున్నారు. ప్రభువా, దాని అనుగ్రహింపుము. ఇప్పుడే వారి పాపములకు క్షమాపణను నీవు తెరవుము. దావీదు గృహములో వారికి ఒక ఓటును తెరవుము. ఎక్కడైతే పాపులు ఆ ప్రవాహములో మునిగి వారి డాగులను పొగొట్టుకుంటారో అక్కడ వారికై తెరవుము. ప్రభువా, దాన్ని దయచేయము. ప్రభువా, ఈ రాత్రి వారితో ఇంటికి వెళ్ళము, వారితో నివాసముండము. వారి కొరకు అది ఇలాగ ఉండవలను అట్టి జీవమును చేయుము. ప్రభువా, అనుగ్రహము చూపుము. మా మధ్యనున్న వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరచుము. నీవే నిస్సహాయులకు సహాయకుడువు. ఇతరులు ఏది చేయలేదో అది చేయగలవాడు నీవే. నీవు ఆయనవు ప్రభువా. నిలవనుగా ఉండు కృప నీవే. దేవుని యొక్క బహుమతివి నీవే. మేము విధేయతతో నిన్ను నమ్ముచున్నాం ప్రభువా. పగటి చుక్కను మేము వెంబడిస్తాము. దేవుని బహుమతి అయిన నిత్య జీవమును ఆత్మ బాప్తిస్మ ద్వారా ఆ పరిపూర్ణమైన వెలుగునొద్దకు అది నడిపించే వరకు మేం వెలుగును వెంబడించదము. ప్రభువా, అది దయచేయము. ఇప్పుడు నీకు వారిని నేను అప్పగించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి వారి ఆత్మలు స్వీకరించి కలవరి యొక్క కెంపు వంటి రక్తములో అది కడుగుము. యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్. మీ నిండు హృదయముతో మీరు ఆయన ప్రేమిస్తున్నారా? పాతకాలం కొరకై మరొకసారి నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముందున్న ఒకరితో, వెనుకనున్న వారితో, మీ ప్రక్కనున్న వారితో మీరు కరస్పర్శ చేయాలని కోరుతున్నాను. దేవుని యొక్క క్రిస్మస్ బహుమతిని స్వీకరించిన మీరందరూ ఇప్పుడు మీ చేతులు పైకెత్తండి. మీరు ఆయన్ని ప్రేమించరా? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? సరే, ఇప్పుడు మనం నిలబడదాము. ఇప్పుడు నిదానంగా
Yeah.